ஹவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராகஸ்ய பவதி. ஹிரிங்காராசன்னகர்ப்பிதானலசிகாம் சௌக்லீம் களாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதா தௌதாம் த்ரிநேத்ரோஜ்வலாம் வந்தே புஸ்தகபாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்கரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க ரூபா ஜகதவன விதௌ ஆபாலினீயா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனௌ யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ண ரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி கிரிசாராதிதாலம் கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராபியாம் நகேந்திரகன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயை ச நமஹ. நின்னட்டி வரைக்கும் ఈ బ్రహ్మాండ పురాణ కార్యక్రమంలో అనేక వింతలు విశేషాలు వరాహ అవతారం ఆ సమయంలో వరాహస్వామి యొక్క పుట్టుమచ్చ శ్రీవత్సం నుంచి రాధ ఆవిర్భవించడం ఆ తరువాత నైమిషాఖ్య అరణ్యం యొక్క ప్రభావం నైమిష మహాత్మ్యానంతరం భగవంతుడైన రుద్రుడు అతని భార్య సతీ ఆ దక్షుడితోటి శివునికి విరోధం రావడం దక్షుడు పరమేశ్వరుని నింద చేయడం అసలు శివుణ్ణి యజ్ఞంలోంచి తప్పించేసి ఒక అద్భుతమైన యజ్ఞం చేసి మళ్ళీ రెండవసారి బృహస్పతి అనే యాగం సంకల్పించడం ఆ యాగానికి అందరూ పెడుతూ ఉంటే తనకు కూడా వెళ్ళాలని సతీదేవి మనస్సులో భావించి పరమేశ్వరుణ్ణి అడిగిందిట. కానీ ఆయన వద్దు వెళ్ళొద్దని చెబితే పుట్టింటి వారి మీద ఉండే మమకారం కొద్దీ చెప్పకుండా బయలుదేరింది. ఆమెను అనుసరించి మణిభద్రుడు నందీశ్వరుడు మొదలైన వాళ్ళు వెళ్ళారు. ఆ యాగగుండం వరకు వెళ్ళడం వరకు నిన్న మనం చెప్పుకున్నాం. తరువాయి కట్టే వాళ్ళు అడుగు పెడదాం. సతీదేవి హఠాత్తుగా మెరుపు తీగలాగా మహాతేజస్శాలిని అయి యాగ మండపంలో అడుగు పెట్టగానే దధీచి అనేటటువంటి మహర్షికి అనుమానం వచ్చింది. దధీచి సామాన్యుడు కాడు, తర్వాత కాలంలో ఆయన యొక్క వెన్నెముకనే ఇంద్రుడు వజ్రాయుధంగా మార్చుకున్నాడు. ఒకప్పుడు దేవతలకు ఆయుధాలు లేక రాక్షస సంహారం చేయడానికి చాలా ఇబ్బంది కలిగిందిట. అందుకని పరమేశ్వరుడి దగ్గర వరపెట్టుకున్నారు, స్వామి ఆయుధాలు లేక రాక్షసుల్ని జయించలేకపోతున్నాం, రాక్షసుల దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆయుధాలు వస్తున్నాయి, మా దగ్గర మాత్రం ఆయుధాలు తక్కువగా ఉన్నాయని వాటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ బాధ అన్నమాట అన్నాడు దేవతల బాధ. AK-47 లాంటి రైఫిల్స్ అన్ని టెర్రరిస్టుల దగ్గర ఉంటున్నాయి, పోలీసు వాళ్ళ దగ్గర తుప్పు పెట్టిపోయిన పాతకాలం నాటి తీసుకుని తీసుకుంటూ పాకీలు. అలాగే దేవతలకు ఆయుధాలు లేవు, రాక్షసులకు మాత్రం దివ్య శక్తులట. ఈ శక్తులు చూసి భయపడిపోయి దేవతలు శివుడి దగ్గర వరపెట్టుకుంటే ఆయన అన్నాడు, నాయనలారా ఎంత గొప్ప గొప్ప శక్తులు ఉన్నప్పటికీ రాక్షసుల్ని జయించడం అనేది చాలా తేలికగా మీకు లభిస్తుంది. ఎలాగా భూలోకంలో దధీచి అని ఒక మహర్షి ఉన్నాడు, మహాతపస్యాలి ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శరీరంలో ఉండే ఎముకలు ఇమ్మని మీరు అడగండి. ఆయన ఎముకలు ఇచ్చాడా, వాటి వల్ల ఆయుధాలు తయారు చేసుకోండి. ఈ ఆయుధాలతో ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు, అంత గొప్ప గొప్ప ఆయుధాలు అవి. ఎందుకంటే ఆయన శరీరంలో ప్రతి అణువణువు తపశ్శక్తితో నిండి ఉన్నది. అనగానే వీళ్ళు చాలా తెలివిగా వెళ్ళి పొగిడారు దధీచిని. ఎంతటి గొప్పవాడైనా స్తుతికి లొంగుతాట. ఈయన గారు కూడా, అయ్యా దేవతలారా మీకేం కావాలి అని అడిగాడు. అబ్బే ఏం లేదండి, రాక్షసుల్ని జయించడానికి ఆయుధాలు కావాలి, దానికి మీరు సహకరించాలి. మీరు ఏమడిగినా ఇస్తాను, ప్రాణమైనా ఇస్తానన్నాడు ఈయన గబుక్కుని. అదే మనమైతే ప్రాణమైనా ఇస్తామంటాం కానీ వాడు ప్రాణం అడిగితే పారిపోతాం, మళ్ళీ తుపాకు గుండుకు దొరకం. ఆయన నిజాయితీకి నిలబడిన వాడు, సత్యపురుడు. అంచేత ప్రాణమైనా ఇస్తానని అనగానే దేవతలు అన్నారట, మీ ఎముకలు కావాలి మాకు, కాబట్టి మీ శరీరం మాకు ఇచ్చేయండి, సంతోషంగా ఇస్తున్నాను అని వెంటనే ఆయన పడుకొని ప్రాయోపవేశం చేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆయన శరీరాన్ని వాడు చీల్చి లోపల ప్రేవులను యమధర్మరాజు యమపాశం చేసుకున్నాడు. కుడివేపున యకృత్తు, ప్లేఖము అని రెండు రకాల మాంస ముద్దలని వరుణుడు పాయసం చేసుకున్నాడు. వెన్నెముకను అరగదీసి ఇంద్రుడు వజ్రాయుధం అనే పేరుతో చేతిలో ధరించాడు. వజ్రాయుధం అంటే ఏం కాదు, అదే వెన్నెముక దదీచిది. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధంగా ఆయన శరీరంలో అవయవాల్ని పీక్కున్నారు. అదిగో అంతటి గొప్పవాడు దదీచి. అప్పటికి ఆయన ఇంకా దేవతలకి శరీరం ఇవ్వని క్రితం అన్నమాట ఈ జరిగిన సంఘటన యజ్ఞం. ఆ దదీచి మహర్షి ఒంటరిగా వచ్చిన సతీదేవిని చూచి అనుమానించి వెంటనే మరీచి, అంగిరసుడు, వశిష్ఠుడు ఈ ముగ్గురిని వెంట పెట్టుకుని దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా దక్ష, నీ అల్లుళ్ళు అందరూ వచ్చారు కానీ శివుడు ఒక్కడే యజ్ఞంలో కనిపించడం లేదేమిటి, ఆయనకు అసలు ఆహ్వానం పంపావా లేదా? శివ అనే రెండు అక్షరాలకి మంగళము శుభము అని అర్థం. శివుడు అంటే మంగళాలను కలిగించేవాడు, శుభం కలిగించేవాడు. అటువంటి శుభప్రదాత్రుడైన శివుడు, యజ్ఞానికి మూలకర్త అయిన శివుడు ఇక్కడ లేకపోవడం చాలా లోటు అనిపించింది మాకు. ఇంతవరకు సరిగ్గా చూడలేదు, ఇప్పుడు ఒంటరిగా వచ్చిన మీ అమ్మాయిని చూచి అల్లుడు గారు ఎందుకు రాలేదు అని మాకు అనుమానం వచ్చి నీ దగ్గరకు వచ్చాం. ఎందుకు రాలేదని అడిగితే ఆ బడంగా ఆగ్రహించి, శివుడు అంటారా ఎప్పుడు చూసినా శ్మశానాల్లో తిరిగేవాడు, విభూతి రాసుకుంటాడు, మొలకి పులిచర్మం ధరిస్తాడు, అశుచి, అటువంటి వాడికి శివుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలియదు. పొరపాటున తెలియక అజ్ఞానికి చదువిచ్చినట్టుగా, ఏమీ అక్షరం ముక్కరాని వాడికి ఉద్యోగం ఇచ్చినట్లుగా నేను ఆ శివుడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేశా. ఈ చేసిన పొరపాటుకు చాలా బాధపడుతున్నాను మనస్సులో, కాబట్టి ఆ శివుడి పేరు తలచకండి. అతడు అల్లుడైన అతనికి ఏనాడు నేను దూరం అయిపోయాను, అతను నాకు బంధువు కాదు, నా కూతురు కూడా నా కుమార్తెతో కాదు ఈనాటి నుంచి. ఆ శివుని ఏనాడు స్పృశించిందో, అతని చేతిని ఏనాడు పట్టుకుందో, ఆ పాణిగ్రహణం చేసిన తక్షణం సతి కూడా నా కూతురు కాదు, వాళ్ళిద్దరిని వదిలేసుకున్నాను, వాళ్ళకి నాకు సంబంధం లేదు. అందుకే శివుణ్ణి దూరం చేసి కేవలం బ్రహ్మని విష్ణువుని మాత్రమే ఆహ్వానించి ఈ బృహస్పతి యాగాన్ని చేస్తున్నాను, దయచేసి నాకు సహకరించండి అని గట్టిగా చెప్పగానే పక్కున నవ్వేట మరీచి, ఏమయ్యా ఎంత అజ్ఞానంతో ఉన్నావు, శివుణ్ణి ధిక్కరించి శివుడు లేకుండా యజ్ఞం చేస్తావా, వారి మూర్ఖుడా, శివుడంటే బ్రహ్మదేవుడికి కూడా హడలురా, అటువంటి వాణ్ణి పట్టుకుని బ్రహ్మకి చాలా హీనుడని, విష్ణువు కంటే తక్కువ వాడని భావించి అజ్ఞానంతో ఆహ్వానించడం మానేసావన్నట్ట. అనగానే అప్పుడు దక్షుడు అన్నాడు, ఒక సంఘటన చెబుతా వినండి, నేను నా కళ్ళారా చూశా, నేను 14 మంది సోదరులతో పాటుగా బ్రహ్మ యొక్క ముక్కుల్లోంచి బయటకు వచ్చా, అందుకే మమ్మల్ని బ్రహ్మ సంకల్పం వల్ల పుట్టిన ప్రజాపతులు అన్నారు, ఆ ప్రజాపతులలో నేను ఒకణ్ణి. మేము పుట్టిన తక్షణం బ్రహ్మదేవుడు హృదయంలోంచి ఒక ఇంత పిల్లవాడు బయటకు వచ్చాడు, మేము చూస్తున్నాం అదంతా. ఆ పిల్లవాడిని ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే కదలకుండా ఉంటే మేము దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగాము, తండ్రి మేమందరం నీ దగ్గర నుంచే ఉద్భవించాం, మమ్మల్ని ప్రజాపతులు అని పేరు పెట్టి పిలిచావు, ఈ కుర్రాడు మాత్రం నీ మనస్సులోంచి వచ్చాడు, ఇతను ఎవరు అని అడిగితే బ్రహ్మదేవుడు అహంకారంతో, సృష్టికర్తను నేను, నా సృష్టిలో ఆవిర్భవించిన వీడు నా పుత్రుడే అన్నాడు. అయితే మరి నీ కొడుకు ఏడుస్తూ ఉంటే ఎందుకు నీ పుత్రుని ఓదార్చు అని కూడా మేము అడిగాం. అడిగితే అప్పుడు బ్రహ్మ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు, మా రోదిషి, ఎందుకు నాయన ఏడవకు అని ఓదార్చాట. ఆయన ఓదారిస్తే ఆయన అలా ఏడుస్తూనే ఉన్నట్ట. అప్పుడు ఆయన, నాయన ఎందుకు ఏడుస్తున్నావో చెబితే కదా నీ ఏడుపు మానిపిస్తాం, పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు, అప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పండి అని అడగాలి. అడిగితే పిల్లలు చెబుతారు, ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తున్నామో ఇంకోటో ఇంకోటో, అలాగే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెబితే ఆ ఏడుపు తొలగిస్తాం, నిజం చెప్పు అని అడిగితే, వీళ్ళందరికీ ప్రజాపతులని పేర్లు పెట్టావు, నాకు మాత్రం పేరు లేదు, పేరు ఊరు లేకపోతే ఎలాగా నాకు పేరు కావాలని ఏడుస్తున్నాను అన్నట. అయితే కుమారో నేలలోహిత, నీకు నేలలోహితుడు అని పేరు పెడుతున్నాను అన్నట. శివుడు బ్రహ్మ ఆ కుర్రాడు నేలలోహితుడు అనే పేరు పొందిన తర్వాత అయినా ఆనందం చెందాలిగా. మళ్ళీ రురోద సుస్వరం ఘోరం నిర్దహన్ నివ తేజస, మళ్ళీ ఏడుస్తున్నట్ట. ఆ ఏడుపు ఎలా ఉందంటే ఆయన ఏడ్చే కొద్దీ ముఖంలో వెలుతురు రావడం మొదలుపెట్టిందిట. అంటే సూర్యుడి కాంతిని మించిన కాంతి వచ్చేస్తోంది, ఈ కాంతితో లోకాలన్నీ భస్మం అయిపోయేటట్టుగా ఉన్నాయి. అప్పుడు భయపడిపోయాడు. నాయన నువ్వు ఏడవకు, ఏడిస్తే నీలోంచి అగ్ని వంటి తేజస్సు వస్తుంది, వేలాది మంది సూర్యులు ఉదయిస్తే వచ్చే తేజస్సు వస్తుంది, లోకాలు భస్మం అయిపోయేటట్టున్నాయి, కాబట్టి ఏడవకు, ఇంకో పేరు కూడా పెడుతున్నాను నీకు అని చెప్పి నీకు పితామహుడు అని పేరు పెడుతున్నానన్నట. మళ్ళీ ఏడుస్తున్నట్ట ఆయన. నాయన ఎందుకు ఏడుస్తున్నావు, నాకు ఇంకొక పేరు కావాలి అన్నట. అయితే నీకు భవుడు అని పేరు పెడుతున్నానన్నాడు. మళ్ళీ ఆయన సో రుతత్పునః ఇంకా ఏడవడం మొదలెట్టట. ఇదేమిటి ఆయన, కిం రోదిషి తితం బ్రహ్మ రుదంతం పునరబ్రవీతి, ఇప్పటికి వరసపెట్టి పేర్లు పెడుతూనే ఉన్నావు నువ్వు, ఏడు పాపడంలా, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అన్నట. ఇంకొక పేరు, నాకు నాలుగవ పేరు కావాలి. అయితే ఈశానుడు అని పేరు పెడుతున్నాను, మళ్ళీ ఏడ్చేట ఆయన. ఐదవ పేరు ఈ పట్టు ఇంకేం పెట్టమంటావు అంటే ఆయన అన్నట, నాకు మహాదేవుడు అని పేరు పెట్టు అని. మహాదేవుడు అనే పేరు నీకు ఇచ్చాను ఏడు పాపు, మళ్ళీ ఏడుస్తున్నాడు ఆ కుర్రాడు. ఈ పట్టు భీముడు అని పేరు ఇస్తున్నానన్నట, మళ్ళీ ఏడు పాపలేదట. ఆయన ఉగ్రుడు అని పేరు ఇస్తున్నానన్నట, మళ్ళీ ఏడుస్తున్నట. చివరికి ఎనిమిదవ పర్యాయం రుద్రుడు అని పేరు ఇస్తున్నానన్నాడు. అప్పటికి ఆయన ఏడు పాపాడు. ఎనిమిది నామాలు ధరించిన ఆయన ఎనిమిది దిక్కులకు అధిపతులుగా మారాడు తానే. అష్టదిక్పాలకులంటే ఈ ఎనిమిది నామాలతో ఆవిర్భవించిన ఆ పిల్లవాడి యొక్క శక్తులే. అప్పుడు ఆ కుర్రవాడు బ్రహ్మానందపడి, ఓ బ్రహ్మదేవ ఇప్పుడు చెప్పు, నేను నీ పుత్రుండేనా అన్నట. నువ్వు నా కొడుకువే, నేను అహం సృష్టికర్త ఇత్యబ్రవీత్, నేనే సృష్టికర్తని. నీకు ఎనిమిది పేర్లు పెట్టా, నా మనస్సులోంచి పుట్టావు కాబట్టి నా మానసపుత్రుడివి. కాబట్టి ఓ రుద్ర, మహాదేవుడు, భీముడు, ఈ భవుడు, ఈ పేర్లతో ఉండే శివుడువైన నువ్వు నా కొడుకువి అన్నట్ట బ్రహ్మ. పక్కున నవ్వాడు ఆ కుర్రాడు. మరి నేను నీ కొడుకునైతే ఇంత పూర్వం కూడా నీకు ఎలా దర్శనమిచ్చానంటావు అన్నట్టే మెరగనట్లుగా. ఇతన్ని పరీక్షించడానికి శివుడు అతని హృదయంలోంచి బయటకు వచ్చాడు. ఎందుకని, బ్రహ్మకి అహంకారంతో ఉంది, నేను చాలా గొప్పవాడిననే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకని కావాలని అతని మనస్సులోంచి వచ్చి అతని కొడుకుగా భ్రమింపజేస్తూ బ్రహ్మలో ఉండే అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన కారణం చేత శివుడు అన్నట్ట, మరి అయితే ఇప్పుడు నేను మొదటిగా నీ పుత్రుని పుట్టినట్టయితే, నువ్వు నాకు ఎనిమిది పేర్లు పెట్టినట్టయితే, మరి ఎంత పూర్వం కూడా నేను నీకు దర్శనమిచ్చానుగా రుద్రుడు శివుడు అనే పేర్లతో, అప్పుడు నేను ఎవరిని? ఏమో నాకు తెలియదు, నువ్వు నా కొడుకువే, నేనే సృష్టికర్తని అన్నట. ఇలా ఇద్దరికీ వాదోపవాదాలు జరుగుతుంటే ఆకాశంలో పెద్ద మెరుపు తీగ మెరిసింది. ఆ మెరుపులో కోటి సూర్యులు ఉదయించిన కాంతి కనపడింది. బ్రహ్మాండమైన సింహాసనం మీద కూర్చుని సింహవాహనారూఢయ్యి ఒకనొక పరమేశ్వరి ప్రత్యక్షమయ్యింది. అదిగో ఆవిడ్ని చూచి పరమేశ్వరుడు, బ్రహ్మదేవుడు రెండు చేతులు జోడించారు. త్వం జంభని మోహినీచ మాయా హ్రీ శ్రీ తథైవచ స్తుతాసిత్వం జయోదేవి నిత్యం వసతి కాంతారే దుర్గే కాంతారవాసిని. అమ్మా, నిన్ను పరమేశ్వరి, లలిత, దుర్గ, జంభని, మోహిని, మాయా, హ్రీ, శ్రీ, తుష్టి, పుష్టి, కాంతి మొదలైనటువంటి అనేక నామములతో జగత్తు కీర్తిస్తూ ఉంటుంది. అటువంటి మహాపరమేశ్వరిని, జగదంబని నిన్ను చూచాం, నీ దర్శనం మాకయ్యింది, అనుగ్రహించు అని పదే పదే ధ్యానం చేస్తే అప్పుడు ఆమె అన్నదట, నాయనా బ్రహ్మదేవ, ఇతడు రుద్రుడు, ఈశానుడు, సృష్టి మొత్తానికి మీ అందరికంటే ముందు ఆవిర్భవించినవాడు. నువ్వు మాత్రం 14 మంది ప్రజాపతులను సృష్టించి నేనే సృష్టికర్తను అనుకుంటున్నావు. అందుకని నీ అహంకారం తొలగించడానికి నీ మనస్సులోంచి ఆవిర్భవించాడు మానసపుత్రుడుగా. అంత మాత్రం చేత అతను నీ కొడుకని, ఇతను సమస్తము నువ్వు చెప్పినట్టు వింటాడని భావించద్దు. మహాత్ములు అవతారాలు ఎత్తుతూ ఉంటారు, అలా అవతారాలు ఎత్తడం వాళ్ళ భాగ్యం, ఎవరింట్లో పుడితే వాళ్ళ భాగ్యం. అంతేగాని వాడు నా కొడుకు అనే అహంకారం మాత్రం చెందకూడదు. పరమేశ్వరుడికి క్షమార్పణ కోరుకుని ఇంకెప్పుడు సృష్టికర్తననే అహంకారం నువ్వు పొందకు అన్నదట. అని అదృశ్యమైపోయింది ఆ జగదంబ. ఆవిడ అదృశ్యమైపోయినా సరే అజ్ఞానం అంత తేలిగ్గా తొలగదు కొంతమందికి. అంచేత ఇంకా నేనే గొప్ప అనుకున్నాడు. ఏ పరమేశ్వరాడు వెన్ను చెప్పు నేనే గొప్పవాడిని నేనే సృష్టికర్తను అన్నట్టు. కొంతమంది ఎన్ని చెప్పండి ఏ వాళ్ళని మార్చడం ఎవడ వల్ల కదనమాట. ఇనప ముక్కల వాళ్ళు అరగది ఇనువైన అరగదియచ్చు కానీ వాళ్ళ బుర్రలోకి మాత్రం మనం ఏది ఎక్కించలేమట. అలాగే ప్రస్తుతం బ్రహ్మదేవుడు ఆ స్థితిలో ఉండి నువ్వు శివుడివైనా సరే ఇంకోటైనా నా కొడుకు అన్నట్టు నేనే గొప్పవాడు అన్నట్ట. అప్పుడు ఆగ్రహించాడు పరమేశ్వరుడు, హుంకారం చేశాడు. ఆ విషయాన్ని దక్షుడు చెబుతూ ఈ కథంతా కూడా ఎవరికి, దధీచికి. నాయన దధీచి, ఓ మరీచి, ఓ వశిష్ఠ మహర్షుల్లారా, నేను శివుడికి బ్రహ్మకి వాదోపవాదాలు జరుగుతూ ఉండగా మధ్యలో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత కథ ఏమైందో నాకు తెలియదు, కానీ బ్రహ్మ మనస్సులోంచి పుట్టిన కారణం చేత శివుడు బ్రహ్మ కొడుకు, శివుడు చాలా తక్కువ వాడు అని నేను అనుకుంటున్నాను అని ఆపేశాడు. ఆ తర్వాత కథని దధీచి అందుకున్నట్ట. అందుకని పిచ్చివాడా, నువ్వు అంతవరకే చూసావు, శివుడికి బ్రహ్మకి జరిగినటువంటి వాదోపవాదాలు మాత్రమే విన్నావు, ఆ తర్వాత అమ్మవారు ప్రత్యక్షమయ్యిందని, శివుడు చాలా గొప్పవాడని చెప్పిందని వినలేదు నువ్వు. అంతేకాదు బ్రహ్మదేవుడు అహంకారం తొలగించడానికి శివుడు ఏం చేశాడో కూడా నేను చెబుతున్నాను విను. శివుడు ఒక అట్టహాసం చేసి బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవిటప్పుడు మొదట్లో పంచముఖుడు అనేవారు, ఆ 5వ తలకాయని ఎడం చేతి చిటికిన వెలుతూ ఇలా తగ్గొచ్చాట. అదిగో అప్పటి నుంచి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. 5వ ముఖం పోవడంతో బ్రహ్మకి అహంకారం తొలగిపోయింది. శివుడి పాదాల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, ఓ పరమేశ్వర నన్ను క్షమించు, ఇంతవరకు అహం సృష్టికర్త అనేటటువంటి గర్వంలో ఉన్నాను, అటువంటి అహంకారాన్ని తొలగించావు, నీ పాదాల మీద పడి పాతకం చుట్టుకుంది దీనికి. ఆ కపాలం చేతికి అంటుకుపోయిందిట. ఈ చేతికి అంటుకుపోయినటువంటి కపాలాన్ని పట్టుకెళ్ళి బ్రహ్మ కపాలము అని భూలోకంలో ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అక్కడికి వెళ్ళి దాన్ని విసర్జించాడు. అందుకే దానికి బ్రహ్మ కపాలము అని పేరు. అక్కడ దాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఈ తీర్థంలో క్షేత్రంలో స్నానం చేస్తారో అటువంటి వాళ్ళకి బ్రహ్మహత్యాది సమస్త పాపాలు తొలగుతాయని వరం కూడా ఇచ్చాడు శివుడు. ఇది ఘట్టం. కాబట్టి పరమేశ్వరుడు చాలా ఉత్తముడు, ఆయన్ని ఆహ్వానించకుండా యజ్ఞం చేయడం చాలా తప్పు. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు, నీ కూతురు వచ్చింది సతీదేవి, ఆవిడ్ని సాదరంగా లోపలికి ఆహ్వానించు. ఇంటికి వచ్చిన వాడు శత్రువైనా సరేట, వాడు మనకి భర్త శత్రువే, మన చంపేద్దామని వచ్చాడు, అయినా ఇంటికి వచ్చాడు కనుక రాగానే ముందు మంచినీళ్ళు తాగుతావా అని అడగాలి, సత్కారం చెయ్యాలి, తర్వాత వాడితోటి ఏం కావాలో అది మాట్లాడుకోవాలి. ఇంటికి వచ్చిన శత్రువుకైనా అతిథి మర్యాదలు చెయ్యాలనే శాస్త్రం ఉంటే నువ్వు కన్న కూతుర్ని ఆహ్వానించవేమి అని దధీచి మొదలైన వాళ్ళు చెబితే, చా మూర్ఖుల్లారా నోరు ముయ్యండి అన్నట్టు దక్షుడు అహంకారంతో. ఒక్కసారి వాళ్ళు ఆగ్రహించారు, ఇటువంటి యజ్ఞంలో ఉండకూడదు, ఎక్కడ శివుడు ఉండడో ఎక్కడ పార్వతీదేవి ఉండదో అటువంటి యజ్ఞాలు యజ్ఞములు కావు, అమ్మవారు అయ్యవారు లేనటువంటి యజ్ఞంలో మనం ఉండకూడదని దధీచి మరీచి ఆ వశిష్ఠుడు మొదలైన మహాత్ములు వెళ్ళిపోయారు. మిగతా జనాలు కంగారు పడుతున్నారట, మిగతా ఋషులు భృగువు మొదలైన వాళ్ళు. అప్పుడు అన్నాడు కదా దక్షుడు, పోయిన వాళ్ళని పోనివ్వండి మూర్ఖులు, వాళ్ళకి నేను పెట్టే తిండి రుచించకపోతే రుచించకపోనివ్వండి, నా డబ్బులు అక్కర్లేదు, దక్షిణలు మీ అందరికీ కావలసినంత దక్షిణిస్తా, ఉండండి, బంగారం రాసులు రాసులుగా సృష్టించిస్తానన్నట్ట. ఇంతటి ఋషులు కూడా బంగారం వ్యామోహంలో పడిపోయి సరేనని ఉండిపోయారు. ఈ గొడవంతా జరుగుతూ ఉంటే సతీదేవి చూస్తూ అలా నిలబడిపోయింది తెల్లబోయి. అప్పటికి అర్థమైంది తన భర్త ఎందుకు వద్దన్నాడో యజ్ఞానికి వెళ్ళవద్దని, శివుడు ఎందుకు వెళ్ళొద్దన్నాడో అర్థమయ్యిందట. అర్థమయ్యి పళ్ళు పటపట కొరుగుతూ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఇంతలో తల్లి మిగతా సోదరీమణులు కశ్యప ప్రజాపతికి 14 మంది నుంచి పెళ్లి చేశాడని చెప్పుకున్నాంగా మొదటి రోజున మనం. ఆ 14 మంది అక్క చెల్లెళ్ళు కూడా వచ్చేసి, అమ్మ వచ్చావా అని కళ్ళనీళ్లు పెట్టుకున్నారట. సోదరులు కూడా వచ్చి, మా చెల్లెలు వచ్చింది చెల్లెలు వచ్చిందని ఆనందపడ్డారట. ఇలా తల్లి అక్కలు అన్నలు అందరూ గౌరవించారు, కానీ తండ్రి మాత్రం అవమానించిన కారణం చేత ఆవిడకి ఆనందం కలగల. జనకుండ అవమానించుటయును సోదరులర్థి తనకు ఉచిత క్రియ చేసిన పూజల నందక శోభనమరసిన మారుమాట పలుకకయుండెన్. ఇంతమంది పలుకుతున్నారు, తల్లి పదే పదే ఎలా ఉన్నావు, అల్లుడు గారు ఎలా ఉన్నారని చెబుతున్నా అడుగుతున్నా పట్టించుకోలేదు. మనస్సులో దుఃఖం కలిగింది. ఎన్ని గౌరవాలు ఉన్నప్పటికీ తన భర్తకి అవమానం జరిగిన చోట స్త్రీమూర్తి ఉండలేదు, ఏ పతివ్రత శిరోమణి కూడా. అందుచేత ఆవిడ లోకాలను భస్మం చేసేంత ఆగ్రహం పొంది తండ్రి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆవిడకేసి తిరస్కారంతో చూశాడు. మళ్ళీ యథాప్రకారంగా యజ్ఞం చేసుకుంటున్నాడు. నాన్న అని పిలిచిందట. ఒక్కసారి కస్సుని పలికాడు అతడు, ఎవరు నీకు తండ్రి, ఎప్పుడు నీకు ఆ శివుణ్ణిచ్చి పెళ్లి చేశానో ఆనాటితో నీకు నాకు బంధం తీరిపోయింది. మామగారు వచ్చినప్పుడు, మహాత్ముడైన ప్రజాపతి వచ్చినప్పుడు యజ్ఞంలో అందరూ లేచి నిలబడితే అల్లుడయ్యుండి లేచి నిలబడనటువంటి ఆ శివుడు నా కల్లుడు కాడు, నువ్వు నా కూతురువు కాదు. మీకు తిరోధకాలు ఇచ్చాను పో, పిలవబడకుండా ఎందుకు వచ్చావు, ఆహ్వానం లేకుండా యజ్ఞానికి వచ్చినటువంటి దానికి తగినటువంటి శాస్తి అవుతుంది అని పదే పదే చెబుతూ ఉంటే, అప్పుడు ఆవిడ లోకములో ప్రతి జీవులకు ప్రాణం పరమేశ్వరుడు అంటే, ఆ ఈశ్వరుడికి వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరులు అనే భేదం ఉండదు. శివుడికి కొంతమంది మీద ప్రేమ, కొంతమంది మీద ద్వేషం ఉండదు. అధికులు ఎవరూ లేరు, ఆయన కంటే గొప్పవాడు ఈ సృష్టిలో లేడు. అటువంటి సకల కారణుడు నిర్మత్సరుడు అయినటువంటి రుద్రుడి మీద నువ్వు తప్ప ఎవరూ కోపం వహించరు. మూర్ఖుడవైన నువ్వు నాకు తండ్రివి ఎలా వచ్చావో తెలియదు. నీలాంటి కొంతమంది పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్యతత్వాన్ని అర్థం చేసుకోలేక ఆయన దిగంబరుడని, ఒళ్ళంతా బూడిద పూసుకుంటాడని, శ్మశానాల్లో తిరుగుతాడని, శూలం ధరిస్తాడని, భయంకరాకారుడని అనుకుంటారు. జ్ఞానంతో ఉన్నవాడు చూస్తే పరమశివుడు మహాసౌందర్యవంతుడు, అంతటి మహాత్ముడు ఈ సృష్టిలో లేడు. మరి అటువంటి పురుషోత్తముడైన శివుడి మీద ద్వేషం పొందుతావా నువ్వు? సాధువర్తనం విడిచిపెట్టిన నీలాంటి నీచుల ముఖం కూడా చూడకూడదు. ఇక నిన్ను చూచి నాకు చాలా దుఃఖం కలుగుతోంది. అన్నయంబు శివుడను అక్షరద్వయము అర్థివాక్కున పలుక భావమున తలప సర్వజీవుల పాప సంఘముల్ చెడును. ఎప్పుడైనా సరే శివ అనే రెండు అక్షరాలు గనక జపించినట్టయితే, భక్తితో ఒక్కసారి శివాని పలికినట్టయితే సమస్త పాపాలు తొలుగుతాయి, వాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. అటువంటి శివుడి మీద ద్వేషం పొంది అమంగళుడు అని నువ్వు ద్వేషిస్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మాదులు కూడా ఎవడి పాదాలు ఆశ్రయిస్తూ ఉంటారో అటువంటి పరమేశ్వరుడి మీద ద్వేషభావం కలిగావంటే ఇక నీకు పుట్టగతులుంటాయా మూర్ఖుడా? ఆ మహితాత్ముని చరణ సరోజాత యుగ్మాన్ని సకల లోకముల వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్తు జగదంబిక కూడా అతను శ్రేష్ఠుడు అని భూలోకంలో నిలబెట్టింది. అటువంటి అతనిని ఇవాళ ధిక్కరించి యజ్ఞం చేస్తూ ఉంటే నీకు యజ్ఞ ఫలితం దక్కుతుందా? వశిష్ఠాది మహర్షులు అతని కాలి కింద ఉండే దుమ్మును ఎత్తిమీద చల్లుకుంటారా? అటువంటి శివుణ్ణి పిలవలేదా నువ్వు? ఇక నేను ఇప్పుడే చెబుతున్నాను, అందరూ ఋషుల్లారా, దేవతల్లారా, అందరూ వినండి నేను చెప్పే మాటలు. జనుడు అజ్ఞానమున భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళిల్చి పవిత్రుడైన గతి. ఆరోగ్యంగా ఉండవలసినటువంటి జీవుడు దిక్కుమారిన ఆహారం తిని, అశుచి అయిన ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. దానికి ఆయుర్వేదంలో మంది ఏమిటంటే, ఏదైనా ఒక పాచినదో కుళ్ళినదో లేకపోతే తినరాని ఆహారమో తిన్న వెంటనే విరుగుడు మందిస్తారు. తక్కువ తిన్న ఆహారం మొత్తం యథాతథంగా బయటకు వచ్చి వాంతి అయిపోతుంది. అలాగా జుగుప్సాన్నాన్ని తిన్నవాడు దానిని బయటికి వెళ్ళించినట్లుగా నా తండ్రి జుగుప్సాపరుడు, వాడిచ్చిన ఈ శరీరాన్ని నేను ఇప్పుడే భస్మం చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా రేపు పొద్దున్న శివుడు పరిహాసం కొద్దీ, ఓ దక్షుడి కూతురా, దాక్షాయణి అన్నాడా, నేను కంపంతో ఈ శరీరాన్ని ధరించలేను, ఈ శివుణ్ణి నిందించిన వాడి కూతురునని నేను పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదంతే. నా భర్తని శివుణ్ణి నిందించాడు ఆయన, కాబట్టి అతని కూతురుగా ఈ శరీరం నాకొద్దు నాకొద్దు నాకొద్దు, ఇప్పుడే పరమ పవిత్రమైన నా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకంటే కేవలం ఈ మూర్ఖుడికి నేను కూతురునై పుట్టడమేరే చేసుకున్న మహాపాపం. ఏ శివుడు రాగద్వేషాలకు అతీతుడో, అసలు ఆయన మనలాగా ఒక పని చేయవలసిన అవసరం లేదో, ఆయనకి మనలాంటి రూపము క్రియా మొదలైనవి లేవో, అటువంటి శివుణ్ణి క్రియాశూన్యుడు రాగద్వేషానికి ఆధారభూతుడని నిందించాడు నా తండ్రి. అతను ధర్మం లేదని నిందించాడు నా తండ్రిని. ఈ ఉభయకర్మ శూన్యుడు బ్రహ్మభూతుడు అయిన సదాశివుణ్ణి నిందించాడు. ఇక ఈ శరీరం నాకొద్దు, లోపల నాకు మనస్సు దహించుకుపోతూ ఉన్నది, ఇక నుంచి నా తండ్రికి అష్టైశ్వర్యాలు నశించిపోగాక అణిమ లఘిమ గరిమ మహిమ ఈశత్వం వశత్వం ప్రాప్తి ప్రాకాణ్యం మొదలైన అష్టసిద్ధులు శివుడి వల్ల వచ్చాయి. అష్టసిద్ధులుండి కూడా వాటిని ఆశ్రయించకుండా ఉంటాడు శివుడంటే, అటువంటి ఆ శివుడి దగ్గర ఉండే సిద్ధులు ఈ దక్షుణ్ణి విడిచిపెట్టేస్తాయి. రుద్రుణ్ణి దరిద్రుడని ఈ తాత్కాలిక ఐశ్వర్యంతో అహంకరించి శంకింపక కింకెతో పలుకుతున్నాడు నా తండ్రి. కాబట్టి నాకు ఈ శరీరం ఇక అక్కరలేదు, ఇదిగో చూడండి అని చెప్పి సభా మధ్యంలోకి వచ్చేసింది. వచ్చి కుడికాలి బొటనవేలు నేల మీద పెట్టి నిలబడింది, ఎడమకాలి బొటనవేలు కుడికాలి తొడ మీదకి చేర్చింది, రెండు చేతులు ఇలా పైభాగంలోకి ఎత్తి నమస్కారం చేసుకున్నది. క్రమేపీ మూలాధార చక్రంలో ఉండే ప్రాణవాయువు ఇలా పైకి తీసుకొచ్చింది. ప్రాణములు మూలాధారం నుంచి బొడ్డు దగ్గరకు వచ్చాయట. ఆ బొడ్డు దగ్గర నుంచి హృదయంలోకి వచ్చాయి. హృదయం నుంచి ప్రాణం కంఠంలోకి వచ్చింది. కంఠం నుంచి ఇక్కడికి భ్రూమధ్యంలోకి తీసుకొచ్చింది. క్రమేపీ ప్రాణం ఇలా పైకి వచ్చేస్తూ ఉంటే ఎక్కడ నుంచి ప్రాణం పైకి వచ్చేస్తుందో ఆ ప్రదేశం చచ్చుబడిపోయింది ఆవిడికి. ఇదే శరీరం. ఆవిడ ప్రాణం ఇక్కడ నుంచి ఇలా పైకి తీసుకొస్తుంటే ఈ కింద ప్రదేశం అంతా శవాకారం అయిపోయింది అనమాట. అంటే ఇంకా ఆ కింద ప్రదేశం చచ్చుబడిపోతూ ఉన్నది. మనం కూడా చూడండి, శరీరంలో ఒక్కొక్కప్పుడు ఆ ప్రదేశం కథలు చచ్చుబడినట్టుంటుంది. రక్త ప్రవాహం ఆగి తిమ్మిరెక్కింది అంటాం దానినే. అలాంటప్పుడు శరీరం ఎలా ఉంటుందో అమ్మవారి శరీరం అలా అయిపోయింది. అలా 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 పైకి వచ్చేసింది. వచ్చి రాగానే ఈ పైభాగంలో దీనిని సహస్రార కమలము అంటాం, ముహూర్తం. ఇక్కడ పెళ్ళు ఒక శబ్దం అయిందిట, పేలిపోయిందిట. ఈ పై నుంచి ఇంత జ్యోతి బయటకు వచ్చేసిందిట, ఆకాశంలోకి వెళ్ళిపోయిందిట. ప్రాణవాయువులు వెళ్ళిపోయాయి పైకి. ఒక్కసారి అమ్మవారు సతీదేవి శరీరంలో భగ్గున మంటలు పుట్టుకొచ్చాయి. చూస్తూ ఉండగా అమ్మవారు సతీదేవి శరీరం అంతా మలమల మాడిపోయింది. ఆ మాత్రం బూడిదైపోయిందిట. లోకమంతా హాహాకారాలు వచ్చాయి. అది కనుగొని ఆహారవగనిట్ల నిరిమానవులు త్రిదశులు ఈ మదిరాక్షి అకట దేహము వదలే గదా దక్షుతోడి వైరము కథనం. అయ్యయ్యో అని దేవతలు ఋషులు హాహాకారం చేశారు. పరమ పతివ్రత శిరోమణి సతీదేవి సాక్షాత్తు ఆ జగదంబలో సగభాగమైనటువంటి సతీదేవి ఈ దక్షుడి మీద విరోధం కొద్దీ పవిత్రమైన శరీరాన్ని భస్మం చేసుకున్నది. తండ్రి తన భర్తని నిందించాడనే కోపంతో బూడిదైపోయింది. ఇదేమో ఏ రకమైన ప్రళయానికి దారితీస్తుందో, సృష్టిలో ఏం భయంకరమైన క్రమం జరగబోతున్నదో, ఈ దక్షుడికి ఏదో పతనం పట్టుకున్నది, లోకం విధ్వంసం అయిపోతుంది అని భయపడిపోయి ఇక్కడ ఉంటే ప్రమాదమని కొంతమంది మెల్లిగా జారుకున్నారు అక్కడి నుంచి. ఎందుకైనా మంచిది అనుకున్నారట. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు జారుకున్నారు. ఇంకా కొంతమంది మాత్రం ఆ భృగు ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, మనకేమిటి భయం అని అక్కడే ఉన్నారు. ఈలోపు బ్రహ్మదేవుడు అంతవరకు దూరంగా ఎక్కడో ఉన్నాడు. ఈ యజ్ఞంలో జరుగుతున్న విషయం చూస్తున్నాడు. ఇదివరకు శివుణ్ణి నిందించే ఓ తలకాయ పోయింది. ఇంకాసేపు ఎక్కడుంటే మిగతా నాలుగు తలలు ఏమైపోతాయో. సకల చరాచర జనకుడైనటువంటి ఆ శివుణ్ణి నిందించాడు దక్షుడు. పైగా సతీదేవి భస్మమైంది. సతీదేవికి అంబిక సాక్షాత్తు, ఆవిడ భస్మం అయిపోయిందంటే ఇది శివుడికి తెలుస్తుంది. ఆ శివుడికి తెలిసిన తర్వాత ఇక్కడ నేను ఉంటే ప్రమాదం అనుకుని ఆయన మెల్లిగా అలా వెనక్కి వెళ్ళి హుమ్మని మాయమైపోయాడు. శివుడు మాయమైపోతే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఈ బ్రహ్మదేవుడు మాయమైపోగానే సరస్వతీదేవి కూడా ఒక నమస్కారం చేసి అదృశ్యం అయిపోయింది. మనస్సులో చాలా దుఃఖం చెందింది సరస్వతీదేవి. దేవతలకు తల్లి అదితి, ఇంద్రుడి తల్లి. ఆ అదితిదేవి ఇంద్రుడిని పిలిచి, నాయన ఇంద్ర ఉండకరా బాబు, నువ్వు కూడా నాతో వచ్చే ఎందుకైనా మంచిది అన్నదట. అంటే ఆయన అన్నాడు, అమ్మ నేను రావడానికి వీల్లేకుండా మంత్రాలతో కట్టేశాడు ఇక్కడ దక్షుడు. ఈ మంత్రం పూర్తయ్యి నేను యజ్ఞంలో ఈ హవిస్సు తీసుకుంటే కానీ కదలడానికి లేదు అన్నట. నీ కర్మ కాలింది అయితే రేపు పోతున్నానని ఆవిడ వెళ్ళిపోయిందిట. ఇంకా దేవతల్లో ఇంద్రుడు, సూర్యుడు, కొంతమంది ప్రజాపతులు, వీళ్ళు మిగిలారు భృగువు మొదలైన వాళ్ళు. ఎప్పుడైతే సతీదేవి శరీరం బూడిదైపోయిందో ఆగ్రహించారు నందీశ్వరుడు మొదలైన వాళ్ళు. అక్కడే ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మవారిని కూడా తీసుకొచ్చారు నంది, మణి, భద్రుడు, భృగువు, భృంగి మొదలైన వాళ్ళు. వీళ్ళ ఆ పళంగా ఉత్సాహంతో లేచి, మా అమ్మ భస్మం అయిపోవడానికి వీడే కారకుడు ఈ దక్షుడు, వీడిని కొట్టండి, చంపండి, నరకండి అని కత్తులు గుచ్చుకొచ్చారు. నందీశ్వరుడైతే పెద్ద కొమ్ములు వేసుకుని పొడవడానికి వచ్చాట. చూచాడు ఈ దక్షుడికి ఆప్తమిత్రుడైన భృగు మహర్షి. ఆ భృగు మహర్షి మొదటి నుంచి కూడా ఆ వంశమంతా రాక్షసులంటే పక్షపాతం, దేవతలంటే మంట. భృగువు కొడుకే శుక్రాచార్యుడంటే, సాక్షాత్తు శుక్రాచార్యుడు భృగువు యొక్క కొడుకు, అందుకే భార్గవుడు అంటారు ఆయన్ని. శుక్రాచార్యుడు అంటే మనకి తెలుసు రాక్షసులకు ఆస్థాన పురోహితుడు. అందుకని ఆ రాక్షస లక్షణాలు ఉన్నాయి వాళ్ళ కొలువులో, వాళ్ళ తిండి తినడం వల్ల. ఆ పళంగా హుమ్మని హుంకరించి యజ్ఞంలో కొన్ని మంత్రాలు చదివి వేసేట. అందులోంచి రుభులు, వాళ్ళ పేరు రుభులు, 12,000 మంది దేవతలు పుట్టారట. ఆ మంత్ర రుభులు అనేవాళ్ళు వచ్చి నందిని, మణిభద్రుణ్ణి అందరిని చెత కొట్టేశారు. ఆ భృగువు యొక్క మంత్రశక్తికి తట్టుకోలేక పారిపోయారు వీళ్ళందరూ. ఈలోపు నారాయణ నీ నామస్మరణ మెదిక్కు అనుకుంటూ నారద మహర్షి వారు వెళ్ళారట ముందుగా. ఆయన ఆ రోజుల్లో ఆకాశవాణి, ఆల్ ఇండియా రేడియో ఆయనే, ఆయనే ఆ రోజుల్లో వేరే లేదు. వీళ్ళు పరిగెత్తుకు వచ్చేలోపు పరుగు పరుగున వెళ్ళి పరమేశ్వర నమస్కారం అన్నట్ట. ఏమయ్యా సతీదేవి ఏది అన్నట్టు ఏమి ఎరగనట్టుగా. సతీదేవి వాళ్ళ నాన్నగారు యజ్ఞం చేస్తూ వెళ్ళారు. అందుకేనయ్యా శివుడిని నిన్న అమాయకుడు అన్నారు, అయ్యయ్యో బోళాశంకరుడు అన్నారు నిన్ను. బోళా శబ్దానికి హిందీలో అమాయకుడు అని అర్థం. అమాయకుడివి నువ్వు, నీకేం జరిగిందో తెలియదు అన్నట్ట. నీకేం తెలుసో చెప్పవయ్యా బాబు, నన్ను కంగారు పెట్టకన్నాడు పరమేశ్వరుడు. అయ్యి ఏం లేదు, వెళ్ళిందనుకో అక్కడ యజ్ఞానికి నీ భార్య సతీదేవి, వెళ్ళిన తర్వాతే చిన్న వడత పేచి వచ్చింది అక్కడ అన్నట్ట. బాబు తొందరగా చెప్పి ఏమిటది కంగారుగా ఉంది నాకు అన్నట్ట. అయ్యి ఏం లేదు, ధిక్కరించాడు దక్షుడు. కోపగించింది సతీదేవి, కోపగించింది ఆ సతీ, సతీ కోపం రాదే వచ్చిందయ్యా. తర్వాత ఏం జరిగింది? ఏం లేదయ్యా, నువ్వేమనుకోకూడదు మరి. ఆవిడ అమాంతంగా యోగాగ్నితో భస్మం అయిపోయింది, అంతకు మించి నాకేం తెలియదు, నారాయణ నారాయణ అని వెళ్ళిపోయాడు ఈయన. అంతకంటే అక్కడ ఉంటే ప్రమాదం ఆ టైంలో. అందుకని నారదు వలన తదనంతరం భవుండు తండ్రిచే అసత్కృతురా లఘుటం చేసి భవాని పంచత్వం బునందుటయు ప్రమదగణంబులు పరాజితులగుటయు విని. ఈ విధంగా నారదుని వల్ల, తండ్రి వల్ల విరోధం పొంది శరీరం సతీదేవి విడిచిపెట్టిందని, రుభులు అని పేరు కలిగిన దేవతల వల్ల ఈ మొత్తం ప్రమదగణాలంతా ఓడిపోయి పరిగెత్తుకొస్తున్నారని తెలుసుకున్నాడు. ఒక్కసారి మహోగ్ర స్వరూపం ధరించాడు పరమేశ్వరుడు. ఒక్క ప్రళయకాలంలో సృష్టి మొత్తం ప్రళయంలో కలిసిపోయేటప్పుడు మాత్రమే అంత కోపం వస్తుంది ఆయనకి. అటువంటి రౌద్రాకారం ధరించాడు. ఆద్యుడుగ్రుడు నీలకంఠుడు ఇభదైత్యారాతిదష్టోష్ఠుడై మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియలు నవ్వుతున్ విద్యుద్వకిని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చంచటం సద్య క్రోధముతో డబుచ్చి వైచిన్ క్ష్మాచక్ర మధ్యం. సృష్టిలో ఆజ్యుడు, ఉగ్రుడు, నీలకంఠుడు, గజేంద్రుడు, గజారాసురుడు అనే ఉండేవాడు పూర్వకాలంలో గజాసురుడు, వాడికి వరాలిచ్చినటువంటి వాడు, అటువంటి మహాత్ముడైన పరమేశ్వరుడు పళ్ళు పటపట కొరుగుతూ ఆ వికటాట్టహాసం చేశాడు. కోపం పెరిగి ఒక రకమైన నవ్వు వచ్చిందిట ఆయన పెదవుల మీద, విపరీతమైన కోపంతో వచ్చే నవ్వట. అలా చేసి సింహం ఏనుగు మీదకు దూకినట్టుగా అమాంతంగా కైలాస పర్వత ప్రాంగణంలో దూకి మహోత్సాహంతో నాట్యం చేశాట. ప్రళయకాల నాట్యం, రుద్రనాట్యం అది. నటరాజు ఆ సమయంలో తాండవ నృత్యం చేస్తూ ఉంటే మొత్తం భూమండలం కంపించిపోయింది, కైలాస పర్వతం తల్లకిందులైపోతుంది, మొత్తం దేవతల యొక్క లోకాలన్నీ హుంకారంతో నిండిపోతున్నాయి. అలా నృత్యం చేసి 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 ఒక్కసారి తల మీద ఉండే రెండు జడలు పీకి నేలనేసి ఒక్క బలంగా కొట్టాట. ఆ రెండు జడల్లోంచి ఏమైంది, అభ్రం లిహాతభ్ర విభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరా ప్రజ్వల జ్వలన దీప్త జాలిక జాల జాజ్వల్యమాన కేశములు మెరయా చండ దిగ్వేదండ సుండాద దోర్ధండ సహస్ర ధృత హేతి సంగమప్ప వీక్షణత్రయ లోక వీక్షణ ద్యుతి లోక వీక్షణ తతి దుర్నీరీక్షత తమగుచు క్రక చకఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి వనమాలికలును ధనరా అఖిలలో ఒక భయంకరుడగుచు వీరభద్రుడదయించే మారట రుద్రుడగుచు. ఆకాశాన్ని తాకుతున్న తల, ఆ తల మామూలు తల, కొన్ని వేల కొండలు కలిస్తే ఎలా ఉన్నాయో అలా ఉన్నదట తలకై. ఎంత తలకాయో చూడండి. ఆ తల మీద నల్లగా ఒత్తైన జుట్టు, ఈ మేసములు రెండు ఎలా ఉన్నాయంటే దిక్కుల చివరి వరకు వెళ్ళిన శివుడి సోలంలో ఉండే పదునైన అంచులా అన్నట్టుగా ఉన్నాయి మేసాలు, అంత కోర మేసాలు. పెద్ద 1000 కపాలములతో ఉన్న మాల మెడలో ధరించాడు. ఒళ్ళంతా ఈ దండలు ధరించాడు. ఏమిటి, అస్థికలతో తయారు చేయబడిన దండలు. నల్లని శరీరంతో ఉన్నాడు ఆయన. అఖిల లోక భయంకరాకారుడై ఉన్నాడు. చూపులతో బ్రహ్మాండమంతా భస్మం చేసేటట్టున్నాడు. ఒక చేతిలో భయంకరమైన సోలం, మరొక చేతిలో గద, మరొక చేతిలో చక్రం, మరొక దేట్లో పరశువు, మరొక దాంట్లో తామర పువ్వు, ఇలా 1000 చేతుల్లో 1000 ఆయుధాలు ధరించాడు. అంటే సహస్ర కరుడు ఆయన, 1000 చేతులు ధరించి ఉన్నాడు. మరో రుద్రుడిలా ఉన్నాడు. ఆయన కళ్ళల్లోంచి మాటిమాటికి అగ్ని బుస్ బుస్ అని బయటకు వస్తుందట. కళ్ళల్లోంచి వస్తుంది అగ్ని ఆయనకి. ఈ అగ్ని తగిలిన ప్రతివాడు భస్మైపోతాడట. అటువంటి ప్రళయకాలపు అగ్ని ఉన్నదట. ఆయన అతి భయంకరాకారంతో మరో పక్కన రెండవ జడలోంచి భద్రకాళిని కూడా సృష్టించాడు ఆయన. ఆ భద్రకాళి కూడా ఎలా ఉన్నది, ఎనిమిది చేతులు, ఎనిమిది చేతుల్లో కత్తి, సోలం, పరశువు, భిండిసం మొదలైన ఆయుధాలు ధరించింది. ఆవిడ సింహం మీద ఎక్కున్నది, పెద్ద నాలుక చాచి ఉన్నది. ఈ నాలుక చుడితే మొత్తం హోల్ ఇండియా అంతా లోపలికి వెళ్ళిపోతుంది, అంత నాలుకటే ఏకంగా, అంత భయంకర నాలుక. ఇటువంటి నాలుకతో, నల్లని ఆకారంతో భద్రకాళి. ఈ విధంగా ఆ శివుడి యొక్క జటాజూటములలో నుంచి భద్రకాళి, వీరభద్రుడు ఆవిర్భవించి రెండు చేతులు జోడించారు. ఓ పరమేశ్వర జగన్నాథ తండ్రి, ఈ కిం కరోమి ఆజ్ఞా ప్రతీక్షాం, నేను ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను, ఏం చెయ్యాలి, ఎందుకు సృష్టించావు నువ్వు, నన్ను ఎందుకు సృష్టించావో చెప్పు అనగానే పరమేశ్వరుడు అన్నాడు పళ్ళు పటపట కొరుగుతూ, ఓ గురుభుజస ఊర్యభూరి రణకోవిదా, ఓ మహాపరాక్రమశాలి వీరభద్ర, ఓ భద్రకాళి, మీరిద్దరూ నా రుద్రాంశతో ఆవిర్భవించారు ఇప్పుడు ఇక్కడికి. ఈయన ప్రమద గణాలను తీసుకుని వెళ్ళండి, వీళ్ళకి సేనానాయకత్వం వహించమయ్యా వీరభద్ర. మహావేగంగా వెళ్ళి ఆ దక్షుడి యజ్ఞవాటిక చుట్టూ ముట్టండి. ఆ దక్షుణ్ణి, దక్షుడికి సహాయపడే భృగువుని, మణిదంతుణ్ణి, ఇంకా అక్కడ ఉన్న సూర్యుణ్ణి, ఇంద్రుణ్ణి, మిగతా దిక్పాలకుల్ని, దేవతల్ని అడ్డొచ్చిన వాడిని అడ్డొచ్చినట్టుగా తావగొట్టండి. అయ్యో, దేవతలు కదా, భృగువులంటే మహర్షి ఉన్నారు కదా, మహర్షుల యొక్క మంత్రశక్తి వల్ల మాకేమైనా ప్రమాదమా అని నువ్వు జంకవలసిన అవసరంలా. నువ్వు రుద్రుడి యొక్క వంశత ఆవిర్భవించావు, హో, నీకు అసాధ్యం లేదు ఎక్కడికి వెళ్ళినా. అనగానే మహాత్మా, నీ ఆజ్ఞని నేను పరిపాలిస్తున్నానని బయలుదేరాడు. ఆయన నడుస్తూ ఉంటే భూమి కంపించిపోతుంది, ఒక్కొక్క అడుగు వేస్తుంటే భూమి కసికి కసికని కిందకి దిగిపోతుందిట. ఒక ఆయన ఎక్కాడండి నాతో పాటు, మారుతీకారు. ఆ మారుతీకారు ఆ ఎక్కిన వైపులో దిగిపోయింది, ఆ తర్వాత ఎత్తలేక తెచ్చావు, అంతటి మహానుభావుడు. వీరభద్రుడు కూడా నడుస్తూ ఉంటే అలా ఉన్నదట, దప 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 నడుస్తూ అంగలు వేస్తూ ఉంటే మొత్తం భూమండలం, ఆకాశం, సమస్త లోకాలు దత్తరిల్లిపోతున్నాయి. మాటి మాటికి కుపితుడు అవుతున్నాడు, నాలుకలు బయటకు వస్తున్నాయి ఆయన నోట్లోంచి, పాము లక్షణాలు అనుకుంటూ వస్తున్నట్ట. ఆయన నాలుక బయటకు వచ్చి లోపలికి వెళ్ళినప్పుడల్లా ఒక అగ్ని బయటికి రావడం, లోపలికి పోవడం, మూడవ కళ్ళు తెరిచినప్పుడల్లా బుస్సుమని శబ్దంతో అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. ఈ విధంగా నాలుకలలోంచి, కళ్ళల్లోంచి అగ్నిజ్వాలలు కమ్ముకుంటూ ప్రమదగణాలు, నందీశ్వరుడు, భృంగిరిటి, భృంగి ఇలాంటి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బయలుదేరి పెడుతున్నారట. ఈ లోపక్కడ యజ్ఞంలో ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ యదన్నమమా అంటూ ఉంటే ఇంద్రుడి కోసమని ఇలాంటి పాత్రలో నెయ్యి తీసేట పాపం, బంగారు పాత్రలో, నా కోసం కాబట్టి ఇలాంటిది పెట్టారు. ఇంద్రుడికి కూడా ఈ కర్మ ఏమిటి, స్టీల్ గ్లాసు, బంగారం పాత్ర బయటకు వచ్చింది. ఈ బంగారం పాత్రలో నెయ్యి పుచ్చుకుందామని ఇలా చేతులు పెడుతున్నాడు ఇంద్రుడు. ఇంతలో ఎక్కడి నుంచో దుమ్ము చంద్రుడు పడిందిట, చుట్టూ చూశారు, ఎటు చూసినా దుమ్ము, తినే పదార్థాల్లో దుమ్ము కొట్టుకుపోతుంది ఏమిట్రా బాబు అనుకుంటే దిక్కులు అన్ని వేపుల నుంచి నల్లని దుమ్ము రావడం మొదలెట్టింది. ఈ ధూళి పుట్టుటకు ఎయ్యది హేతువో విలయ సమీరమా పొలయదిపుడు, ఏమిటి ఇలా దుమ్ము వస్తుంది, ఏమిటి కారణం, ప్రళయంలో ఇప్పుడేం అవసరం లేదు, ప్రళయం పుట్టదు, పోని తుఫాన లేదు, వాతావరణ హెచ్చరిక కేంద్రం వాళ్ళు తుఫానని ఏం ప్రకటించలేదే, పోని ఇంద్రుడి కోపం వచ్చి వర్షం కురిపిస్తున్నాడా అనుకుందామా అంటే ఇక్కడే ఉన్నాడు ఇంద్రుడు, వాడు తినే పదార్థంలోనే మట్టాడింది. పోని ఇంకేమైనా ఎవరైనా ఏదైనా చేస్తున్నారంటే, దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఎవరికైనా కష్టం, దొంగలు ఏమన్నా వస్తున్నారా. ఇప్పుడు ప్రాచీన బరిహి అని ఒక మహారాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు, ఈ ప్రాచీన బరిహి రాజ్యం చేస్తూ ఉంటే దొంగలు లేరు ఎక్కడ, రోడ్డు మీద పారేసుకున్నా బంగారం బంగారం కిందే ఉంటుంది, కాబట్టి దొంగల వల్ల, గుంపుల వల్ల వచ్చేది కాదు. శత్రువులు ఎవరైనా రథాలు ఎక్కువ వస్తున్నారంటే అసలు ఇక్కడ శత్రువులు బాధేయలేదు, కాబట్టి ఏమిటిది అని అందరూ భయపడుతుంటే దక్షుడి భార్య మాత్రం వెంగట్టేసుకుంది, మా ఆయనకి పోయే కాలం వచ్చింది అని, ఎందుకంటే నా కూతురికి అవమానం జరిగింది కాబట్టి ఈ దుమ్ము పుడుతుంది, ఇలాంటి దుమ్ము వచ్చిందంటే యజ్ఞం జరిగేటప్పుడు అపచకనం, దేవుడా భగవంతుడా నా భర్తని కాపాడు, ఒకవేళ నా భర్త చచ్చిపోయినా సరే మళ్ళీ ఆయన్ని మాత్రం బతికించు సుమా అని ఆవిడ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తుంది, చావు తప్పదని అర్థం చేసుకుంది ఆవిడ. ఈ లోపల కొంతమంది అనుకుంటున్నారు కొంచెం బుద్ధి కలిగిన వాళ్ళు, ఈ దక్షుడు తన కుమార్తెతో విరోధం పెట్టుకున్నాడు, అంతటితో చాలక జగత్ సంహార కారణుడైన రుద్రుణ్ణి క్రోధింపచేశాడు. ఆ మహాత్ముడు ఎటువంటి వాడు, ప్రళయకాలంలో ఆ శివుడు ఏం చేస్తాడో తెలుసా, సుమహిత నిశిత త్రిశూలాగ్రసం ప్రోత నిఖిల దిక్కరిరా చటులోగ్రనిష్ఠుర తనిత గంభీర అట్టహాస నిర్భిన్నాకిలాసుడగుతూ భూరి కరాళ్ళ విస్ఫార దంష్టాకతి పతిత తారాగణ ప్రచయుడగుతూ వివిధ హేతివ్రాత విపుల ప్రభాపుంజ మండిత చండదోర్దండుడగుచు వికట రోష భయంకర భృకుటి దుర్నిరీక్ష దుస్సహ తేజో మహిమదనర్చి ఘన వికీర్ణ జటాబంధ కలితుడగుచు అఖిల సంహార కారణుడై నటించు. ప్రళయకాలంలో లోకములన్నిటినీ తనలో లయం చేసుకుంటాడు శివుడు. అతి పదునైన తీక్ష్ణమైన త్రిశూలం ధరిస్తాడు. దిగ్గజాలన్నిటినీ కూడా అణిచివేస్తాడు. భూమండలమంతా సముద్రంలో కలుపుతాడు. స్వర్గం పాతాళం మొదలైన లోకాలన్నిటినీ భస్మం చేస్తాడు. ఒక్క అట్టహాసంతో 14 లోకాలు బూడిద చేస్తాడు. చివరికి ఒక్క నీరు తప్ప ఏమీ లేకుండా చేస్తాడు ప్రళయకాలంలో. అప్పుడు తానొక్కడు మాత్రం శ్రీ మహావిష్ణువుతో కలిసి మణిద్వీపం అనేటటువంటి చోటకి వెళ్ళి అమ్మవారి సన్నిధానంలో తపస్సు చేస్తాడు. అటువంటి దుర్నిరీక్షుడు మహాతేజస్శాలి అయిన పరమేశ్వరుడి మీద ఇతను దండయాత్ర ప్రకటించాడు. అతన్ని ధిక్కరించాడు అని భయపడుతూ ఉండగా వచ్చి పడిపోయిందట మంద. ఒకళ్ళ ఇతర 100,000,000,000 నేల ఈనిందేమో అన్నట్టుగా పుట్టేసుకొచ్చేస్తున్నారట. ఎవరు? ప్రమదగణాలు. ఇంత పూర్వం చావు దెబ్బలు తినవాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు. కానీ ఇప్పుడు లీడర్ ఒకడు దొరికాడు. ఎప్పుడైనా సరేనండి, యజమాని గట్టాడైతే వెనకెత్తలాడు మళ్ళీ ముందుకు దూకుతుంటారు. ఆయంటూ యజమానిలో తేడా వస్తే వీడు పారిపోతారు. అంచేత పిండి కొద్ది రొట్టి అన్నారు. ఆ పడంగా ఈ పట్టు వీరభద్రుడు ముందుండడం వల్ల మంచి ఉత్సాహంగా దూకడం మొదలుపెట్టారు. ఆ యజ్ఞంలో ప్రవేశించారు. కొందరు కపిల వర్ణంలో ఉన్నారు, కొందరు పీతవర్ణం అంటే పసుపచ్చ రంగులో ఉన్నారు, కొంతమంది ఎరుపు, కొందరు నలుపు, కొందరు ముక్కులు ఇంతంత పొడుగున్నాయి, అసలు కొందరికి ముక్కే లేదు. ఆ వచ్చిన గణాల్లో వికృతంగా వచ్చారు కావాలని. కొంతమందికి చెవులు రెండు ఏకంగా ఈ చెవులను చివరి దాకా ఉన్నాయి, అసలు ఒకళ్ళకి ముక్కు చుట్టూతో తిరిగి ఉంది. తిర్యంగనాసుడు అంటే పక్షి ముక్కు ఒకడికట. మరి కొంతమందికి గాడిద పాదాలట, కొంతమంది చెవులు ఒంటి చెవుల్లో ఇలా ఉన్నాయట, కొంతమంది తలకాయలు గోవు తలలట. ఇలా రకరకాల ఆకారములతో ప్రమదగణాలందరూ వచ్చి పడిపోయారు. వాళ్ళు నిజానికి చాలా సుందరులు, కానీ పాపాత్ములకు అలా కనపడతారు. మనకు ముందు ముందు కథలో పార్వతీ కళ్యాణం వస్తుంది కదా, ఆ కళ్యాణంలో ఆ పార్వతీ తల్లి మేనకాని ఉంటుంది, హేమవంతుడి భార్య. ఆవిడ శివుడిని చూసి భయపడి గుండెకి వస్తుంది. ఆవిడికి చెబుతారు అప్పుడు దేవతలు కూడా, ముందు ముందుగా చాలా అద్భుతం అండి పార్వతీ కళ్యాణం అంటే. మీరు ఏదో పూర్వజనులు మహాపుణ్యం చేసుకున్నారు, లేకపోతే ఇంత అద్భుతమైన ఘట్టం, ఇంత కూలంకషంగా చెప్పుకునే అదృష్టం ఆవిడికి దొరకదు. పార్వతీ ఆ పుట్టుక, ఆ కళ్యాణం విశేషాలు అరుదుగా ఏదో కొంచెం చెప్పుకుంటారు ఎక్కడో అక్కడ. కానీ ఇలా బ్రహ్మాండ పురాణం ఇది ఒక అత్యద్భుతమైన బ్రహ్మాండం ఉందన్నారు. అందుకే నన్నయ్యను కూడా బ్రహ్మాండాది నానా పురాణ వేత్త అన్నారు. బ్రహ్మాండ పురాణం వినడం అంటే అదృష్టం. ఈ రుద్ర చరిత్ర, పార్వతీ కళ్యాణం, మరి అలాగే జనార్దనుడు గోలోకంలో తపస్సు, తర్వాత కంచి కామాక్షి వృత్తాంతం, మీనాక్షి వృత్తాంతం, లలితాదేవి భండాసురవధ, ఇవన్నీ రకరకాల కథలు. కాబట్టి మీరందరూ శ్రద్ధాశక్తులతో ఇలాగే రండి. ఇందాక వస్తూ ఉంటే కొందరు అన్నారు, అయ్యా మాకు తెలియలేదండి అసలు పురాణం జరుగుతున్నట్టు అన్నారు. ఈసారి సిటీ కేబుల్ వాళ్ళు చెప్పడం మర్చిపోయి ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకి చెప్పండి కొంచెం. ఇంకేంటే చాలా బాధపడిపోయారు అన్నమాట. ఆటోలో కొంచెం ఆలస్యం అయింది వస్తున్నాను, 2 అడుగులు ఇంట్లోంచి బయటికి వస్తుంటే చాలా బాధపడిపోయారు ఆ చుట్టుపక్కల వాళ్ళు. అయ్యా మాకు తెలియలేదండి, అన్యాయం చేసేసారండి మీరు మమ్మల్ని, 4 రోజులు పోయిందండి, ఇప్పుడే వచ్చారు కూడా పాపం. కాబట్టి మీరేం చేయాలంటే మీ కూడా ఉన్న వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళకి వాళ్ళకి కాస్త ప్రచారం మీరు కూడా చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళకు కూడా ఈ వినే అవకాశం కలిగించండి. బహుశా ఎల్లుండి రోజుకి పార్వతీ కళ్యాణంలో అడుగు పెడతామేమో. కాబట్టి అందరూ కూడా పరమ పవిత్రమైన ఘట్టం వినడానికి సిద్ధపడండి. ఈ రకరకాల రంగులు కలిగినటువంటి ఈ మొత్తం ప్రమదగణాలందరూ కూడా అందగాళ్ళైనప్పటికీ పాపాత్ములైనటువంటి దక్షుడు వాళ్ళకి వికార రూపంలో కనపడుతూ వచ్చారట. వచ్చి కొంతమంది యజ్ఞం కోసం వేసిన గోడలు దవ్వేశారు. స్పెషల్ గోడ వేస్తారు యజ్ఞం కోసం. మనకు కూడా ఇప్పుడు పర్వరుదినాల్లో ఏం చేస్తామంటే అడ్డంగా తాళ్ళు కడతాం, అలాగే కొన్ని గుళ్ళల్లో ఏం చేస్తారంటే చుట్టూతో గోడ కట్టేస్తారు, మళ్ళీ ఆ యజ్ఞం అయిపోయి గోడ తీసేస్తారు. అలాంటి ప్రత్యేకంగా కట్టిన గోడలు తవ్వేశారు. యజ్ఞ గుండాల్లోకి వెళ్ళి కొంతమంది అల్పాచ్య మానవులు చేయడం మొదలుపెట్టారు. ఆ యజ్ఞంలో శివుడు లేని కారణం చేత దాన్ని అపవిత్రం చేశారట. కొంతమంది ఉమ్మేశారు, మరి కొంతమంది వెళ్ళి కనిపించిన వాడిని కనిపించినట్టల్లా చావగొట్టేయడం మొదలుపెట్టారు. తూర్పు దిక్కుని మీద కొంతమంది పడ్డారు, పడమటికి కొంతమంది వెళ్ళారు. సదస్సులు అని ఉంటారు, ఆ సదస్సులు అంటే ఇదిగో మీరందరూ సదస్సుల కింద లెక్క, అంటే మిమ్మల్ని ఏం చేయరులేండి వాళ్ళు వింటున్నారు కనుక. ఆ సదస్సుల మీదకి వెళ్ళారు కొంతమంది, కొంతమంది అగ్నిజ్వాలలు ఉండేటటువంటి తోటకి వెళ్ళారు, యజమానశాల దగ్గర కొందరు వెళ్ళారు, కొంతమంది ఆ మొత్తం దక్షుడి ఇల్లు తగలబెట్టేశారు, కొంతమంది హోమాగ్రులు అర్చారు, యజ్ఞ పాత్రల్ని పగలగొట్టేశారు. ఆ బంగారం వెండి పాత్రల మీద ఒక కడుగు వేయడంతో అవన్నీ అప్పచ్చులు అయిపోతున్నాయి నేల మీద. మరికొంతమంది ఏం చేశారట, హోమగుండాల్లో మూత్రములు విడిచారు. కొంతమంది మునుల మీదకెళ్ళి గడ్డాలు పెంచుకుని మీరు శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం చేస్తారా మిమ్మల్ని తగలయ్యాని ఆ గడ్డాలన్నీ తీసుకెళ్ళి అగ్ని గంటించేశారట. కాగడా పట్టుకెళ్ళడం, గడ్డానికి నిప్పెట్టడం. వాళ్ళు బాబోయ్ బాబోయ్ అంటుంటే పగపక నవ్వారు కొంతమంది. మరికొంతమంది దేవతల్ని పెట్టుకు చావు కొట్టారు. అందులో మణిమంతుడు అనేవాడు భృగువు దగ్గరికి వెళ్ళి, ఏమరా భృగు మహర్షి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఇదిగో చూసుకో అని చెప్పి మొత్తం గడ్డమంతా 50 పైసా ఖర్చు లేకుండా తీసిపారేసి కళ్ళు బీకేసి విసిరేశారట. ఆ తర్వాత వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకున్నాడు, చండీసుడు అనేవాడు పూషుడు అంటే సూర్యుని పట్టుకున్నాడు. సూర్యదేవా, నువ్వు వచ్చి శివుడికి వ్యతిరేకమైన యజ్ఞంలో కూర్చుంటావా అని పళ్ళు మొత్తం కొట్టేశారట. ద్వారకా తిరుమల ఆచార్యులు కొబ్బరికాయ వదలగొట్టినట్టుగా మొత్తం పళ్ళని పీకేశారట ఆయనకి. ఆ తర్వాత నందీశ్వరుడు భగుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ భగుడి మొత్తం ముక్కు తీసేసి, ఈనాటి నుంచి నీకు ఉచ్ఛ్వాస నిశ్వాసం లేవని ముక్కు తీసేట. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి నడ్డి మీద 4 దన్నేసరికి వెన్నుపూస విరిగిపోయింది. బాబోయ్, ఆనాడు దధీచ మహర్షి వెన్నుపూసని నేను వజ్రాయుధంగా పుచ్చుకున్నాను, అసలు ఇప్పుడు నా వెన్ను ఉందో లేదో తెలియడం లేదని వాడు గోలగోలెత్తిపోయాట. మరికొంతమంది అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఏమయ్యా అగ్నిదేవా, శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞంలో ఉండేటటువంటి నెయ్యిని పట్టుకెళ్ళి దేవతలకు చేరవేస్తావా, ఇదిగో కాసుకో నీకు అజీర్ణ వ్యాధి కలుగ్గాక అని ఆయనలో అజీర్ణ వ్యాధి కలిగించేటటువంటి హోమాక్షతలు చల్లారట. ఆ రోజు నుంచి అగ్నిదేవుడికి చాలా కాలం పాటు ఇండైజేషన్ పట్టుకుని నానా బాధ పడ్డాడు. ఆయనకు మందులు లేవు ఎక్కడ పాపం. చివరికి ఆ తర్వాత కాండవనాన్ని దహిస్తాడు మహాభారత కథలో. ఇక మరికొంతమంది వెళ్ళారు, మిగతా దేవతల్ని రాళ్లు పెట్టి కొట్టారు. మరికొంతమంది వెళ్ళి మోకాళ్లతోటి కడుపుల్లో పొడిచారు. మరికొంతమంది వెళ్ళారు, కళ్ళ మీద రకరకాలైనటువంటి సోలాలు పెట్టి పొడిచారు. ఈ విధంగా నానాధ్వంసం చేసేశారు. కాళ్ళు విరిగి, పళ్ళు విరిగి, ముక్కులు పగిలిపోయి, నడ్డి విరిగిపోయి, నానా బాధపడి కాంతిశీకులై తలకొక దిక్కుకి పారిపోయారు దేవతలు. పారిపోతున్న వాళ్ళని వెంటనే మళ్ళీ చెత కొట్టేయడం మొదలుపెట్టారట. మహోత్సాహం. అయోధ్యలో ఆ మధ్యన చూడండి ఏమిటది, రామదేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మసీదును కోలుగొట్టేశారు మన వాళ్ళంతా. బహుశా ఈ కథలు చదివిన వాళ్ళు అయి ఉంటారు. ఇష్టం వచ్చినట్టు పొడిచి పారేశారట. ఆ శాల శాలంతా గుణపాలు పెట్టి పొడి చేశారట కొంతమంది. ఇంకేదో ఏదో రకంగా ధ్వంసం చేసేశారు. మును దక్షుడు అభవుబలుకగా కన్నుగీటిన భగుని పట్టి కన్నులు పెకలిల్చను నందీశ్వరుడు, అత్తటి జనములు హాహారవముల సందడి పెట్టం. ఇది వరకు దక్షుడు శివుణ్ణి తిట్టినప్పుడు భగుడు అనేవాడు కళ్ళు ఇలా అయినా భలే తిట్టావు అన్నట్ట. అందుకని నందీశ్వరుడు వాడి కళ్ళు పీకేసి నేలలు వేసుకొట్టాట. ఆనాడు భగుణ్ణి దక్షుడు శపిస్తే పళ్ళు ఇలా ఇకిలించేట సూర్యుడు. అందుకని ఆ పళ్ళు పీకారు, అందుకు కారణం అట, పళ్ళు డొల్ల కొట్టాట. ఆ తర్వాత దక్షుడు శివుణ్ణి శపిస్తూ ఉంటే గడ్డం ఊపిల్లా ఇల్లాగా ప్రోత్సహించాట భృగు మహర్షి. అందుకని ఆ గడ్డం మొత్తం నిప్పెట్టి అంటించేశారట ఆ భృగువుని. పగకై శ్మశ్రువులు వీరభద్రుడు పెరికిన గడ్డంతో పాటు మేసం కూడా బలవంతంగా పీకేసేటండి. ఏమండి గీకితే పర్వాలేదు కానీ పీకేస్తే ఎంత బాధ. వాడు బాబోయిన రక్తం కారిపోతుంటే మొరపెట్టుకుంటే ఆ మేసం అంతా పీకేసేట. ఇక వీరభద్రుడు వచ్చి, ఒరి దక్ష, పరమేశ్వరుణ్ణి ధిక్కరించావు, ఇదిగో చూడని చెప్పి వాడిని కింద పారవేసి తల మీద కాలు పెట్టి ఆ చేతిలో పదునైన కత్తి పుచ్చుకుని మెడ మీద 4 దెబ్బలు కొట్టాట. ఎంత కొట్టినా వాడి తలకాయ ఏం తలకాయో కానీ తెగడంలా. అప్పుడు పక్కన భద్రకాళి అన్నదట, అమ్మవారు కదా ఆవిడ, కాస్త అమ్మవారి అంశతో వచ్చిన వాడు భద్రకాళి, నువ్వు వాడిని కత్తిపెట్టి ఎంత కొట్టినా వాడికి రక్షామంత్రములతో చదువుకున్నాడు, ఇక్కడికి మనం వస్తామని వాడికి ముందు అనుమానం వచ్చింది, అందుకని కొన్ని రకాల వేదమంత్రాలతో దిగ్బంధనం చేసుకున్నట్ట. ఈ దిగ్బంధనం చేయడం వల్ల ఈ తలకాయి శిల అయిపోయింది, కత్తి దెబ్బకి తెగదు అది, నువ్వు ఎంత కొట్టినా తెగదు, తడి పొడి ఈ రెండింటి వల్ల వాడి తల తెగదు అన్నదట. ఆ క్లూ అందించావు, తడి పొడి వల్ల తల తెగదండవు, అలాంటి మంత్రాలతో వీడు తలని శిలగా మార్చుకున్నాడు. తడి పొడి కానిదంతా వీడు చంపాలి. తడి పొడి కానిదేమిటి చూచాడు, పక్కన ఆవు పోలు పితుకుతున్నారట ఎవరో దూరంగా ఎక్కడో. ఆ నొరగుందే నురుగ తడి పొడి కానిది అని శాస్త్రం కాబట్టి కత్తి పట్టుకెళ్ళి పరుగు పొరుగుని వెళ్ళి ఆ ఆవు పాలల్లో ఇల్ల ముంచేట నొరగలో, ఆవు పాల నొరగలో. ఈ లోపీడు అమ్మయ్య సందు దొరికిందని పారిపోవడం మొదలెట్టాడు దక్షుడు. భలే వీడు వదిలేశాడని పారిపోతున్న వాడిని మళ్ళీ వెంటాడి పట్టుకుని కింద పారేసి తెల్లకితలా పడిన వాడి యొక్క పొట్ట మీద మోకాలాంచి జుట్టు పుచ్చుకుని ఇదిగో తడి పొడి కానటువంటి నురగంతో ముంచిన కత్తితో నరుగుతున్నానని మెడ మీద ఒక్క దెబ్బ కొట్టి ఆ తెగిన తల ఒక్కసారి అలా దూరంగా పడిపోయింది, చేతిలోకి వచ్చేసింది. ఫౌంటెన్ చిమ్ముతుంది చూడండి, ఇలా నీరు వస్తాయి. ఈ మధ్యన మ్యూజిక్ డ్రమ్స్ అని పెట్టారు, ఆ మ్యూజిక్ వాయిస్తుంటే నీళ్ళు ఇలా పైకి పైకి కిందకి రంగురంగులు వస్తాయి. అలా ఎర్రగా రక్తం చిమ్మిందిట వాడు మొండల్లోంచి. ఆ తల మాత్రం బట్టికెళ్ళిన యజ్ఞగుండంలో తగలబెట్టేశాడు, కసి తల లేకుండా చేసేసాడు, తగలబెట్టేశాడు. ఇంకక్కడ ఎవరెవరుంటే వాళ్ళందరినీ చితక్కొట్టేశాడు, ఇలా ధ్వంసం చేశాట. రామచంద్ర ప్రభు, ఆహా, ప్రదేశం శ్మశానం కంటే భయంకరమైంది. శ్మశానంలో ఉంటావు శివాని నిందించాడు, శ్మశానం అయిపోయింది. అక్కడి నుంచి ఆనందంగా బయలుదేరి వీరు వెళ్ళారట. ఈలోపు మన వాళ్ళు చావు దెబ్బలు తిన్నటువంటి ఇంద్రుడు, పళ్ళూడిపోయిన సూర్యుడు, గడ్డం మీసం పోయిన భృగువు, ఇలాగ కళ్ళు పోయినటువంటి భగుడు, వీళ్ళందరూ కూడా గొల్లును గోలపెట్టి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు బ్రహ్మలోకానికి. అక్కడికి వెళ్ళి పద్మాసనం మీద కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. ఇదంతా ముందే తెలుసు ఆయనకి, ఎందుకైనా మంచిదైనా ఆయన వెళ్ళిపోయాట. అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి, బ్రహ్మదేవ, ఏమన్యాయమయ్యా, యజ్ఞం జరుగుతోందని వెళ్ళాము, మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని కొట్టేశారు. బ్రహ్మదేవ సృష్టికర్త త్వం హి దేవ వరిష్ఠః. ఓ బ్రహ్మదేవ, నువ్వు సృష్టికర్తవి, దేవతలందరిలోకి గొప్పవాడివి, మాకు శరీరం అంతా ముక్కలైపోయింది, ఇక ఏం చేయలేము, మేము నిర్వీర్యులం అయిపోయాం, యజ్ఞం మధ్యలో ఆగిపోయింది. యజ్ఞం మధ్యలో ఆగిపోతే లోకాలకు అరిష్టం. యజ్ఞాన్ని ధ్వంసం చేయడమే కాక దక్షుణ్ణి కూడా తల పగలగొట్టేసి దాన్ని నాశనం చేసేశారు. ఆ దక్షుడి శిరస్సు వాడి యజ్ఞగుండంలో బూడిదైపోయింది. ఎలాగా, పైగా పరమేశ్వరుడికి మాకు విరోధం వచ్చిందని భయంతో మేము గుండె ఆగి చూస్తున్నాం. శివుడితో విరోధం పెట్టుకోకూడదు ఎవరూ కూడా. మరి ఏమిటి, శివుడు ప్రసన్నుడు ఎలా అవుతాడు, మాకు దిక్కేమిటి అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఘన తేజోనిధి పురుషుడు అనయము కృతాపరాధుడైనను తామట్లన ప్రతీకారము గావించిన జనులకు లోకమందు క్షేమము గలదే. పరమమహాత్ముడు, గర్వాన్ని అణిచేవాడు, వీరమహేశ్వరుడు, అటువంటి శివుడికి అపకారం చేస్తే మనం బతకగలమా? శివుణ్ణి తిరస్కరించాడు దుర్మార్గుడైన దక్షుడు. ఆ యజ్ఞంలో ఉండకుండా నేను వెళ్ళిపోతున్నప్పుడైనా మీరు రావాలి కదా, రాలేదు. అజ్ఞానంతో వాడిచ్చే దక్షిణ కోసం కక్కుర్తిపడ్డారు. ఈ దేవతలు పిండి వంటలకు కక్కుర్తిపడ్డారు, ఫలితం అనుభవించారు. కానీ ఒక్క విషయం చెబుతున్నా వినండి, ఏ దేవుడు బొమ్మ ముడి అంటే కనులు ఎలా ముడి వేస్తే లోకం భస్మమవుతుందో, ఎవడు లయకారకుడో, ఎవడు తాండవ నృత్యం చేస్తాడో, ఎవడు అమ్మవారి యొక్క మూల విరాట్ స్వరూపుడు, ఎవడు శుద్ధాంతరంగుడు, అటువంటి త్రిపుర సంహారకరుడైన పరమేశ్వరుడు ఎంత తొందరగా కోపం వస్తే అంత తొందరగా చల్లబడతాడు. పరమ దయాస్వరూపుడైన కరుణాంతరంగుడు అభవుడు అంటే పరమేశ్వర అంటే చాలు, కరుణిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం మొరపెట్టుకోవడమే మనకి దిక్కు. ఇప్పుడు నేను మీకు చెప్పగలిగే సలహా ఏమీ లేదు, మనందరికీ మూల విరాట్ అయిన విష్ణువు దగ్గరికి వెడదాం, ఆయన ఏం చెబితే చేద్దాం అని వీళ్ళందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి బయలుదేరారట, విష్ణువు దగ్గరికి. ఆ వైకుంఠలోకం ఉందటండి, కమనీయ కల్హార రచత కాంచన శుద్ధ ముక్త భరితము. పాల సముద్రంలో చాలా దూరం వెళ్ళగా వెళ్ళగా బ్రహ్మాండమైన ఒక భవనాల రాసులు కనిపించాయి, ఎన్నో బిల్డింగులు. ఆ బిల్డింగుల్లో ప్రతి భవనము కూడా బంగారంతో తయారు చేశారటండి. సిమెంట్ కక్కుర్తిపడే భూలోకం కాదు కాదు, అందుకని అంతా బంగారంతో నిర్మించబడ్డాయి. ఆ గోడలకి ముక్తామణులు అంటే ముత్యాలు, నీలములు, స్ఫటికములు, పగడాలు, ఇలా రకరకాల మణులు తాపడం చేసిబడి ఉన్నాయి. 9 ద్వారాలు ఉన్నాయటండి దానికి. ఒక్కొక్క ద్వారం దగ్గర అచ్చం విష్ణువులాగా ఉండేవాళ్ళు, చేతుల్లో శంఖం చక్రం ధరించిన 4 భుజములు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారట కాపలాగా. వాళ్ళందరూ వీళ్ళకి నమస్కారం చేస్తున్నారు, బ్రహ్మకి, వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ వాళ్ళకి పరితనమస్కారాలు చేసుకుంటూ ద్వారాలు దాటారట. 7 ద్వారాలు దాటి 8 ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రదేశం అటండి బంగారు తామర పువ్వులు, బంగారు కలువలు, కలహంసలు, వీటితో నిండి ఉన్న కొలనులు, సరస్సులు ఉన్నాయట అక్కడ. ఆ సరస్సుల మీద నుంచి చల్లగాలి వీస్తుందట. ఆ సరస్సుల్లో అచ్చం నారద మహర్షులు లాంటి ఆకారం కలిగిన వాళ్ళు వేలాది మంది ఉన్నారట, అందరూ నారదుల్లాగే ఉంటారు. వాళ్ళందరూ కూర్చుని అక్కడ ఓం నమో నారాయణాయ
అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నారటండి. ఆ అష్టాక్షరీ మంత్రం జపిస్తున్న ప్రతి వాళ్ళు అచ్చ నారదుళ్ళగే ఉన్నారు. తన చేతి వల్లకి తల్త్రీచయంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత కరిగి తరవ సుధాధారల యోగీంద్ర తతులు చొక్క. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా చేతిలో వీణలు ధరించి ఆ వీణ మీటుతూ ఉంటే నారాయణ నామస్మరణమేట. ఈ నారాయణ నామస్మరణ కూడా ఎంత మధురంగా పడుతున్నారండి. కొంతమంది నామ సంకీర్తనం చేస్తారు, మళ్ళొక్కసారి నారాయణ నరాధ అని అరిచారంటే ఈ జనాలందరూ తడుచుకుదావాలి. అలా కాదట, అద్భుతమైన హరిగీత రవ సుధాధార అన్నారు. అది అమృతంలో ఉందిటండి వాళ్ళు నారాయణ నామస్మరణం చేస్తుంటే. ఈ నారాయణ నామస్మరణంతో యోగులందరూ ఆహా ఆహా అని తన్మయం చెందుతున్నారట. అంతేనా, ప్రతి వాళ్ళు కూడా తెల్లని కాంతితో ఉన్నారట, జడలు ధరించారట. ఆ నారాయణ నామస్మరణం దాటుకుంటూ 8వ ప్రాకారం దగ్గరికి వెళ్ళారట. అక్కడ ఉన్నారటండి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరీ మంత్రం చేస్తున్నటువంటి 12,000 మంది మహాపురుషులు ఉన్నారటండి. ఇంతంత పిల్లలటండి వాళ్ళంతా, 5-6 ఏళ్ళు ఉంటాయి, దిగంబరులు. ఒళ్ళంతా పట్టినామాలు పెట్టుకుని తులసి మాలలు వేసుకుని కమ్మగా గానం చేస్తున్నారటండి, మహామధుర కంఠస్వరాలతో. అటువంటి వాళ్ళని చూసుకుంటూ వెళ్ళారట. అక్కడికి వెళితే లోపల అందమైన నాగేంద్రుడు చుట్టల మీద మధ్యలో ఒయ్యారంగా తలకింద చెయ్యి పెట్టుకుని చెయ్యనించి ఉన్న అనంతుడు, పద్మనాభుడు, వైకుంఠవాసుడు, పురుషోత్తముడు, ఆదిదేవుడు, విష్ణుడు, జిష్ణుడు, శ్రీకృష్ణుడు కనిపించాడు. భక్తిభావములతో చేతులు జోడించారు వీళ్ళు. వరద అప్రమేయ వాసుదేవా, ఓ మహాత్మా విశేషరభూత భావన పురుషోత్తమ అజప్రభుడా, వందనములు నీకు పరమ పురుష. ఓ వరద, వరాలిచ్చేవాడా, ఓ వాసుదేవ, ఓ విశ్వేశ్వర, ఓ అప్రమేయ, ఓ భూతభావన లోకేశ్వర బ్రహ్మప్రభువ, నీకు నమస్కారం అని రకరకాలుగా బతిమాలుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయన నవ్వాడు. ఇలా 2 చేతులు జోడించి వెళ్ళాట బ్రహ్మదేవుడు. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ తుభ్యం నమః, ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి. ఈ విధంగా ధూపదీప నైవేద్యాదులతో మహాత్ముణ్ణి ఆనందపరిచారట. చిత్రం ఏంటంటే, గంధం అంటే నిజంగా గంధం పట్టుకెళ్ళారు, ధూపం అంటే నిజంగా అగరత్తులు కట్టలు అక్కడ వెలిగించారు, అలాగే దీపం చూపించారు. నివేదన సాక్షాత్తు తమ మనస్సులే ఆయనకి నివేదనగా సమర్పించారట. బ్రహ్మానందపడ్డాడు సాక్షాత్తు పురుషోత్తముడు వాసుదేవుడు. నాయనలారా, పరమేశ్వరుడు దర్శనానికి బయలుదేరదాం రండి అని చెప్పి ఆయన ముందుండి వీళ్ళని వెంట పెట్టుకుని బయలుదేరాట. అలా వెడుతూ ఉంటే, అంటే ముందు బ్రహ్మ, ఆ తర్వాత బ్రహ్మదేవుడేమో వైకుంఠానికి తీసుకెళ్ళాడు, విష్ణు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం గుడి కైలాసాభిముఖుండయి తనితిని. ఈ విధంగా విష్ణువు, పద్మసంభవుడు వీళ్ళందరూ కూడా కైలాసానికి బయలుదేరి పెడుతున్నారట. భాసురలీలగాంచి దిశపర్వులు భక్త జనైక మానసోల్లాసము, కిన్నరీ జన విలాసము నిత్య విభూతి మంగళావాసము, సిద్ధ గుహ్యక నివాసము రాజత భూమి కాశీ కైలాసము, కాంతి నిర్జిత కులక్షితి భృత్సుమహద్విభాసము. చూచారు ఈ బ్రహ్మాది దేవతలంతా కూడా అత్యంత ఆనందం కలిగించేటటువంటి, మహోత్సాహం కలిగించేటటువంటి, కిన్నరులు మొదలైన జనులుండేటటువంటి, నిత్య విభూతి అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, మంగళములకు అలవాలమైనటువంటిది, సిద్ధులు గుహ్యకులు నివసించేది, ప్రమదగణాలు ఉండేటటువంటిది, భూలోకానికి మొగుటాయమానమైనది, హిమవత్ పర్వతంలో ఉండేటటువంటిది, వెండి రంగులో ఉండేటటువంటి కైలాస పర్వతాన్ని చూచారు. అబ్బా, ఆ వెండి కొండ ఎలా ఉందట? అది మరియును మందార పారిజాత సరళతమాల సాల తక్కువల కోవిదార శిరీష అర్జున చోత కదంబ నీప నాగ పున్నాగ అగరు ధూప దీప ప్రముఖ మల్లిక పనస మాధవి ముకుట జోదంబ మల్లిక మతల్లిక అప్రముఖ నిరంతర వసంత సౌభాగ్య కీచక తరుశోభితంబు కలకంటకాల కంటకల వెంకరాజకీర మత్త మధుకర నానా విహంగ కోలాహల నినాద బదిరీభూత భూన భోంతరాళంబును మణివాలుక అనేక విద్రమలతా మహోద్యాన సుఖపిక నికర చించూపుట దుర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలప్రవర్ష భూరంధ్ర మూల ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార పక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బదిరీభూత భూన భోంతరాళంబును సంగత పిశంగ వార్ణ వారిపూర విలసి తంబునగు నందాలక నందాభిధానంబులంగల నదీద్యతయంబు దాటి వైడూర్య సోపాన సమంచిత కనకోత్పల వాపి విభాషితంబును కిం పురుష వ్యాప్తంబునకు సౌగంధిక వన సమీపంబునందు కైలాస పర్వత ప్రాంగణంబున. ఆహాహా, ఆ ప్రదేశం అంతా కూడా మందారాలు, పారిజాతాలు, సరళ వృక్షాలు, మరి పనసాలు, తమాల వృక్షాలు, అగరు వృక్షాలు. వృక్షాల్లో అగరత్తులు కూడా చెట్టు అండి. అందులోంచి వచ్చేటటువంటి ఆ దివ్యమైన వృక్షాల్లోంచి వచ్చేటటువంటి పదార్థానితో కూడినటువంటి సుగంధ ద్రవ్యాలకు ఆలవాలమైనటువంటిది, అనేక రకాలైన సరస్సులు, సరస్సుల మీద తిరుగుతున్నటువంటి ఈ కలహంసలు, రాజహంసలు మొదలైనటువంటివి, వీటన్నిటితో కూడినటువంటి ఆ దివ్యమైన కైలాస పర్వత ప్రాంగణానికి వెళ్ళారు. అక్కడికి వెళితే 735 యోజనాల పొడవు, ఎటు చూచినా నీడ తప్ప ఎండలేదట ఆ ప్రదేశం అంతా కూడా. ఎటు చూచినా పట్టపగల అనిపించేలాగా మణుల కాంతి అట, చుట్టూతన్ని మణులే గోడలకి, ఈ మణుల మించి తగతగ కాంతి. ఈ కాంతి ఇటువంటి చోట ఆ దివ్యమైనటువంటి వెండి కొండని, రజతాద్రిని కళ్ళారా చూచారు. అక్కడ అందమైన ఒక దివ్యమైన వృక్షం ఉన్నదట, భూరి సంసార తాప నివారకంబు. సంసారం అనేటటువంటి భయంకరమైన దోషం తొలగించే వృక్షమట, అందుకని దానికి సంసార దూర వృక్షము అని పేరు. అటువంటి ఆ వటవృక్షం ఉన్నదట, మర్రి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని రెండు చేతులు నాభిస్థానంలో పెట్టి కళ్ళు మూసుకు ధ్యానంలో ఉన్నట్టండి పరమేశ్వరుడు. చిత్రం ఏంటో తెలుసా? ఇందాక వైకుంఠానికి వెళ్ళి ఆయనకి ఏ గంధం వేశారో, గంధాన్ని విష్ణువు యొక్క శరీరంలో ఎక్కడ వేశారో, శివుడికి కూడా అదే చోట అదే గంధం ఉన్నదట. అంటే విష్ణువునికి పూసిన గంధమే శివుడి ఒంటి మీద కనపడింది, విష్ణువునికి చూపించిన ధూపమే ఇక్కడ శివుడి దగ్గర ఉన్నదట, ఆ విష్ణువునికి ఇచ్చిన నైవేద్యమే ఇక్కడ శివుడి దగ్గర ఉందట, ఆయనకు ఏ పుష్పములు కాళ్ళ దగ్గర పెట్టారో అవే పుష్పాలు ఇక్కడ ఉన్నాయట. అచ్చం విష్ణువుకి ఇందాక వాళ్ళు ఒక గంట రెండు గంటల క్రితమో జరిపిన పూజలన్నీ శివుడి దగ్గర కనిపించాయి. ఒక్కసారి పులకించిపోయారు వీళ్ళు. ఓహోహో, శివకేశవులకు అద్వైతము అని కనిపెట్టారట. అంటే విష్ణువునికి ఏ పూజలు ఇస్తే ఆ పూజలన్నీ శివుడి దగ్గర ప్రత్యక్షమయ్యాయి వాళ్ళకి. అంచిత వామపాదాంభోరుఖము, ఎడమ కాలి దగ్గర వాళ్ళు అగరత్తులు కట్టబెట్టారట. ఆ అగరత్తులు ఇక్కడ శివుడికి కూడా ఎడమ పాదాల దగ్గరే ఉన్నాయి. అంటే చూడండి విచిత్రం, సాధారణంగా ధూపం ఇచ్చేటప్పుడు వెలిగించడం అయిపోయాక అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా ఎడమ వైపును పెట్టాలి అగరత్తులు అని శాస్త్రం. అంచేత వీళ్ళు విష్ణువుకి ధూపం ఇచ్చిన తర్వాత ఎడమ వైపును పెట్టారు. ఇప్పుడు శివుడికి కూడా ఆ వామపాదాంభోరుఖము అన్నాడు. అంటే ఎడమ వైపునే ఉన్నదన్నమాట, ఎడమ కాలి దగ్గరే ఉన్నాయట. అలాగే నివేదన చేసేటప్పుడు కుడివైపున పెట్టాలి దేవుడికి, మనకు కాదు కుడి అంటే, దేవుడికి కుడివైపున పెట్టాలి. ఆ కుడివైపునే ఇక్కడ శివుడికి కూడా కనిపించిందట. అలాగే ఆయనకి అక్కడ జరిగిన పూజలన్నీ కనిపించాయట. చూచి ఆహా, మహాత్ములు వీళ్ళిద్దరూ, ఈ ఇద్దరు ఒకటే రూపం, రెండు రూపాల కింద కనపడుతున్నారు. శివుడికి కేశవుడికి తేడా లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడి యొక్క రూపమే విష్ణువుది, విష్ణువు యొక్క రూపమే శివుడిది, కాబట్టి వీళ్ళిద్దరికీ నమస్కారం అని అర్థం. ఒక ఆయన కొత్తగా పురాణం చెప్పే ఒక ఆయన పాపం, శివాయ విష్ణు రూపాయ విష్ణువు, శివుడు కూడా ఒక రూపాయికి దొరుకుతారు అని చెప్పాడు ఆయన. రూపాయ అంటే రూపాయికి దొరుకుతారని చెప్పాడు ఆయన. కొంతమంది పెద్ద మనుషులు మహా అద్భుతంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఒక ఆయన శ్రీ రఘురామ చారు తులసీ దళదామని పద్యానికి అర్థం చెప్పాట. రఘురాముడికి రొంప దగ్గు పట్టుకున్నాయి, గొంతుకు పూడుకుపోయిందిట. అందుకని రాముడికి ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు అన్నారట, చారు పెట్టి ఇమ్మన్నారట. ఆ చారులోకి కరేపాకు దొరకలేదట, అందుకని తులసీ దళాలేసి పెట్టారట. అది చారు తులసీ దళదామ. అని అర్థం చెప్పాడు ఆయన. అంతేగాని చారు అంటే అందమైన అని అర్థం, అందమైన తులసీదళములను ధరించేవాడు అని అర్థం. అంతేగాని చారు ఏమో తులసీదళాలతో పెట్టుకోవడం, రేపు దాని వేపాకులతో పెట్టుకోవడం అని ఏమి ఉండదు. అని చేత ఇది చెప్పొచ్చింది ఏమిటంటే, ఆ మహాత్ముడైనటువంటి పరమేశ్వరుడికి ఆయనకి ఉండే అభేదతత్వం ఆ ఒక్క శ్లోకంలో శివాయ విష్ణు రూపాయ శ్లోకంలో చెప్పారు. అలా ఉన్నారు వీళ్ళు. అప్పుడు విష్ణువుతో పాటు అందరూ అక్కడికి వెళ్ళి అలఘుని అభవుని యోగీంద్రులు వినుచుండగా, యోగేశ్వరేశ్వరులు వింటూ ఉండగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ పరమేశ్వరుణ్ణి చూచి ఆయనకి నమస్కరించి, ఓ మహాత్మా, శివాయ లోకత్రయ పోషకాయ తుభ్యం నమోస్తు. శివ లోకత్రయ పోషక, సృష్టి స్థితుల యోగాలకు మూడింటికి మూలకారక, నీకు నమస్కారం. దేవ జితం జితం తే పరమేశ్వర తుభ్యం నమోస్తు. ఓ దేవ, ఎప్పుడు జయం పొందే పరమేశ్వర, నీకు రెండు చేతులు తోడిస్తున్నాం, నీకు నమస్కారం. ఓ మహానుభావ, ఓ పరమేశ్వర పరమలింగ, నీకు నమస్కారం.
శ్రీగిరిజాసతి చిత్తాబ్జ మద భృంగ గన్న జటాజూట సంఘటిత గంగా కరతలాంత స్థిత సురుచిర సారంగ సహగర్వమతి దక్ష సవనభంగ కాయ సంగ విభూషణాయ మాన భుజంగ భస్మ విలేపన పాసురాంగ తుంగ ధవళాంగ వృషభాంగ తులిత కీర్తి వాహినీ చల్న దిశ ఉత్తరాది దిక్పతి శసేవిత ఈశ భవనాశ శ్రీ మహేశ నమోస్తు.
ఓ పరమేశ్వర, ఓ సతీవల్లభ, ఘన జటాజూటమునందు గంగని ధరించే మహానుభావ, ఆకాశమే శిరస్సుగా కలిగిన వాడ, వ్యోమకేశుడు అని పేరు, ఆకాశమే నీ జుట్టట, ఆ సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలు నీకు, సారంగహస్తుడివి లేడిని చేతిలో ధరిస్తావు జింక చర్మాన్ని, అలాగే వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తావు నడుమునకు, అసలు నీకు దిక్కులే వస్త్రములట. ఓ పరమేశ్వర, అహంకారాన్ని అణిచివేస్తావు, రుద్రుడివి, అభవుడువు నీకు పుట్టుకే లేదు అందుకని అభవుడు అన్నారు, పుట్టుక లేనివాడు పుట్టినవాడిలాగా నటిస్తావు గనక భవుడు అన్నారు నిన్ను. ఓ ఈశ్వర, భవనాశ అంటే సంసార బంధాలు తొలగించేవాడా. ఓ పరమేశ్వర, ఓ మహేశ్వర, నీకు నమస్కారం. శరీరమంతా విభూతి పూసుకునే పరమేశ్వర, నీకు నమస్కారం. మెడలో భుజంగములు అంటే పాముల ఆభరణాలుగా ధరించే మహాత్మా, నీకు నమస్కారం. నృకపాలములను అంటే పుర్రెలను మాలగా వేసుకునే నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ, అనగా సమత నదిగాక తవకాంశంబులైనా శక్తి శివ రూపముల క్రీడసలుపుదు వర్ణనాభిగతి విశ్వజనన వినాశ వృద్ధి హేతుభూతుండవగుచుందు వీశారుద్ర. సమానం, నీకందరూ కూడా ఒకటే, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ, వీళ్ళు నావాళ్ళు వీళ్ళు తేడా ఉన్నవాళ్ళు అనే భేవం నీకుండదు. నీ శరీరమే రెండుగా చేల్చుకుని శివ శక్తి రూపములతో ఉంటావు. శివా శివశక్తి ఐక్యరూపుడు నువ్వు, అమ్మవారు సగం నువ్వు సగం, అలా ఉండి నృత్యం తెలుపుతూ లోకంలో క్రీడ సలుపుతావు. ఈ లోకం అంతా నీ కాలి కింద ఒక దుమ్ము కణం. ఓ పరమేశ్వర, నువ్వు సాలెపురుగు తనలోంచి దారం బయటికి లాగి మళ్ళీ ఆ దారం లోపలికి లాగేసుకున్నట్టుగా నీలో నీ కడుపులో ఉన్న సృష్టి బయట పెడతావు, మళ్ళీ లోపలికి లాక్కుంటావు. సాలెపురుగు చూసారా, అలా సాగుతుంది, మళ్ళీ దగ్గరికి లోపలికి లాగేసుకుంటుంది దారం. అలాగే ఈ లోపల మొత్తం సృష్టి అంతా బయట పెడతావు, మళ్ళీ లోపలికి లాగేస్తావు. అంటే సృష్టిస్తున్నావు, పెంచుతున్నావు, నాశనం చేస్తున్నావు, అటువంటి నీకు నమస్కారం. వర్ణాశ్రమాచారాలను జాగ్రత్తగా నడుపుతావు, అఖిల ధర్మాలు నిర్వర్తిస్తావు, వేదములను వృద్ధి పొందిస్తావు. అందుకే నువ్వు ఇప్పుడు దక్షుడు వేదములలో ఉండే వాటికి వ్యతిరేకంగా నిన్ను ఆహ్వానించకుండా యజ్ఞం చేయడం వల్లే నువ్వు ఆగ్రహించావు. ఇంత పూర్వం నిన్ను తిట్టినా నువ్వేమనుకో, ఎంచేతంటే నీకు తిట్లు ఒకటే పొగడ్తలు ఒకటే, స్తోత్రం చేయడం నిందించడం సమానమే నీకు. కానీ వేదములు చెప్పినటువంటి రుద్రుణ్ణి మానేసి యజ్ఞం చేయడం వల్ల ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశావు. అంచేత ఇప్పుడు నువ్వు మరొక్క పని చెయ్యాలయ్యా. నరకాన్ని పొందించే నువ్వు భూరి మహిమ భక్త జన పోష రాజిత పణి విభూష, లోకం కోసం
భక్తజనులను పోషించే పని విభూషణుడు అయిన నిన్ను ఒక కోరిక కోరడానికి వచ్చాం. నువ్వు యజ్ఞం మధ్యలో ఆపేశావు. యజ్ఞం మధ్యలో ఆపితే లోకాలకి నాశనం జరుగుతుంది. కాబట్టి నా మాట విని యజ్ఞం పూర్తి చేయించు. నీ పాదాలకు ఆశ్రయించుకున్న సమస్త భూతాలకి శుభం కలిగించు. మహాత్మా, నీలలోహిత మహిత గుణాల వాళ లోకపాలన కలిత గంగా కలాప ఓ హర జగన్నత చారిత చరిత్ర సతత చారిత్ర సంతత పవిత్ర నీకు నమస్కారం. యజ్ఞభాగారూఢమైన నీకు శవన భాగం మళ్ళీ తిరిగి ఇస్తాం. ఈ దక్షుడి యొక్క యజ్ఞం పూర్తి. చచ్చిన వాడిని బతికించు. ఈ పళ్ళు ఓడిపోయిన వాడికి పళ్ళు, కళ్ళు లేని వాడికి కళ్ళు అని రకరకాలుగా ప్రార్థించి విష్ణువు బ్రహ్మ అందరూ కూడా కూడబలిగితే ఆయన నవ్వి, మహాత్ముల్లారా, ఇందరొచ్చి నన్ను కోరితేనే కాదంటానా? నాకు ఎవరి అపరాధములు మనస్సులో పెట్టుకునేవాణ్ణి కాను, శివుణ్ణి నేను. ఈ దుర్మార్గుడు సతీద్రోహం చేశాడు, పుత్రికని నాశనం చేసుకున్నాడు చేతులారా. అంతేకాదు యజ్ఞానికి ఆధారభూతుడైన నన్ను పిలవల, అందువల్ల ఆ యజ్ఞం ధ్వంసమయ్యింది. ఇదిగో దక్షుడికి గొర్రెతల అతికిస్తాడు ఈ వీరభద్రుడు. ఈ రోజు నుంచి మేషముఖుడు అవుతాడు. చెప్పాగా, మేషము అంటే గొర్రె, అజ అంటే మేక. చాలామంది మేషరాశి అంటే అక్కడ మేక బొమ్మేస్తారు, తప్పు, గొర్రె వెయ్యాలి. మేషము అంటే గొర్రె, అజ అంటే మేక అని. కాబట్టి దక్షుడు మేషముఖుడు అవుతాడు. ఆ గొర్రె తలకాయతో యజ్ఞం పూర్తి చేస్తాడు. ఇంత పూర్వం గొర్రె లక్షణాలు వాడికి ఉన్నాయి, కాబట్టి ఆ గొర్రె తలకాయ శాశ్వతం అయిపోయింది వాడికి. ఇంకా పళ్ళు ఊడిపోయాయి పాపం సూర్యుడికి. యజమాని దంతాలు ఎరువు తీసుకుని భోంచేస్తాడు ఇక్కడ. ఆ తర్వాత శాశ్వతంగా అతని కోసం ఒక ఏర్పాటు చేయిస్తున్నాం. సూర్యుడి యొక్క సప్తమి వస్తుంది, రథసప్తం అంటాం. ఆ రోజున ఆయనకి మెత్తని పాయసం బాగా వండినటువంటిది పదార్థం వండి పెట్టాలి. పిష్టము అంటాం, పిండిలో అయిపోవాలి. మీరు కూడా చూడండి, రథసప్తమి నాడు ఏం చేస్తారంటే ఆ ఆవు పిడకల మీద వండుతారు, ఆవు పాలతో పాటు. ఆ వండేదాన్ని బాగా మెత్తగా అయిపోవాలి. కొంతమంది రెండు పిడకలు మళ్ళీ ఏమైపోతుందో ఖర్చు కాస్తట్లు అని చెప్పేసి. ఆ బియ్యం ఉడకపోతే సూర్యుడు నానా తిట్లు తిట్టుకుంటాడు. పాప అరగకపోతే ఏం చేస్తాడు, ఆయనకి పళ్ళు లేవు. కాబట్టి ఆయన కోసం అయినా సరే మీరు 8, 9, 10 పిడకలు కొనండి, నష్టం లేదు. బాగా మెత్తగా అవ్వాలట. అది ఎలా ఉండాలంటే ముద్ద సత్యనారాయణ ప్రసాద ముద్ద అయిపోయినట్టు అయిపోవాలి. అలాగ పిష్టం ఆయన కోసం ఏర్పాటు చేసేట ఆయన. ఇక పళ్ళు, కళ్ళు ఓడిపోయిన భగుడు ఉన్నాడు, మిత్రుడు అని పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడి కళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువు తీసుకోవటం, ఎప్పుడు ఎవరికి చూడాలనిపిస్తే వాళ్ళట ఆ కళ్ళు తీసుకుని పెట్టుకోవడం, ఈ పని అయ్యాక మళ్ళీ వాడికి ఇవ్వడం, అవసరాన్ని బట్టి కళ్ళు ఎరువు తీసుకోవటం. పెర్మనెంట్గా ఇదే సొల్యూషన్ వాళ్ళకి. ఇక మిగతా కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళందరికీ బాగుపడతాయి. నడ్డి విరిగిపోయినటువంటి ఇంద్రుడు వెన్ను లేవలేకపోతుంది పాపం. అతనికి మళ్ళీ యజ్ఞం పూర్తి అవ్వగానే నడుము వచ్చేస్తుంది. అంతవరకు మాత్రం వంగిపోయి పాక్కుంటూ వెళ్ళవలసిందే, డెక్కుంటూ. ఆయనకి మాత్రం పాపం నూతన ప్రసాదికులాగా కుర్చీ ఆశ్రయం అవుతుంది అంతవరకు కూడా. ఇక పూషుడు అనేవాడు ఉన్నాడు, వాడికి హస్తములు లేవు. ఆ హస్తములు నేను మళ్ళీ తిరిగి ప్రసాదిస్తున్నాను అని ఈ విధంగా అందరినీ అనుగ్రహించాడు. ఈ విధంగా అందరినీ తీసుకుని స్వయంగా తాను కూడా బయలుదేరి దక్షుడి యొక్క యజ్ఞవాటికకి వెళ్ళాట. వెళ్ళిటండి, శివుడు ఎంత దయాళువో చూడండి. తెగి తలకాయ లేదుగా అక్కడ, మరి యజ్ఞంలో తలకాయ తగలబెట్టేశాడు వీరభద్రుడు. అందుకని సర్వుడు యోగక్రమమున సర్వావయవములనిచ్చే సకలు రకును, మిగతా వాళ్ళందరికీ అవయవాలు ఇచ్చేసి స్వయంగా వచ్చి ఆ చుట్టుపక్కల చూశాట. చచ్చి పడి ఉన్నదట ఒక గొర్రె. అక్కడికి వెళ్ళి తానే స్వయంగా తల తీసుకొచ్చి ఆ దక్షుడి తల మీద పెట్టి ఒక్కసారి అతనికి ప్రాణం పోసేసేట. దక్షుడు లేచాడప్పుడు, దక్షుడు అభవుడు కనుగొనుచుండగా నిద్ర మేలుకొని లేచిన పోలిక లేచను. నిద్రలోంచి లేచిన వాటి లేచినట్టుగా లేచేటండి గొర్రె తలకాయతో. ఇప్పుడు గొర్రె తల వచ్చాక అహంకారం పోయింది ఆయనకి. అహంకారం పోయి చుట్టూ చూశాడు. శివుడిని చూడగానే భక్తి శ్రద్ధలు కలిగాయి. ఎంతో పూర్వం తిట్టిన తిట్లు గుర్తొచ్చాయి. దుఃఖం పొంగుకొచ్చింది. నా కూతురు అని గుండెలు పిండేసింది మనస్సులో బాధ. చూసారా, పునర్జన్మ రావడం వల్ల కుమార్తె మీద వ్యామోహం కలిగింది. నా కుమార్తె సతీ అని గద్గద కంఠుడైపోయాడు, కింద పడిపోయాడు, గుండెలు బాదుకుంటున్నాడు. మృతి పొందిన సతీ తనయందలంచి అనురాగోత్కంఠ బాష్ప పూరితలోచనుడును గద్గద కంఠుడునై పలుకదాలక ఎట్టకేలకు దుఃఖంబు సమస్తం వించుకొని ప్రేమాతిరేక విఫలుండగుచు సర్వేశ్వరుండగు కరుణకిట్టని ప్రీతి. చచ్చిపోయిన కుమార్తె పదే పదే గుర్తుకు రాగా అనురాగం పుట్టగా నా కుమార్తెని నేను చేతులారా వశం చేసుకున్నాననే బాధతో కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి, గొంతు పలకదు. అతి కష్టం మీద కంఠం సవరించుకుని అది తనను తాను ఉపశమింపజేసుకుని ప్రేమాతిరేక విఫలుడుగుతూ సర్వేశ్వరుడైన శివుడి కాళ్ళ మీద పడిపోయి, పరమేశ్వర నీకు అపరాధం చేశాను, నన్ను దండించుటిది కాదు దండనము. నన్ను దండించడం దండనం కాదు. దుర్మార్గులు అపరాధం చేసినప్పుడు శిక్షించాలి. యజమాని తప్పు చేసిన వాడిని శిక్షించి ప్రేమగా దారిలో పెడతాడు, వాడి మీద ద్వేషం ఉండదు. కానీ శిక్షించకపోతే ఆ పని సక్రమంగా జరగదు. అలాగే నువ్వు కూడా సృష్టిలో మూర్ఖుండైన నన్ను శిక్షించావు. ఇది నన్ను రక్షించడం. నీ వల్ల నాలో ఉండే తామస రజోగుణాలు తొలగాయి. ఓ పురహర రుద్ర అని ధ్యానం చేశాట. ఈ విధంగా ధ్యానం చేసినటువంటి అతడు ఇంకా ఎటువంటివి పొందాడో, అత్యాశ్చర్యకరమైనగా మళ్ళీ పార్వతీదేవి హిమవంతుడు మేనకా తపస్సు చేస్తే అక్కడ సతీదేవి మరణించిపోయిందని చెప్పాగా, బూడిదైపోయిన సతీదేవి, ఆవిడ పార్వతిగా పుట్టడం, పార్వతిగా పుట్టిన తర్వాత మళ్ళీ నారదుడు అక్కడికి వెళ్ళి శివుడి మీద ప్రేమ కలిగించడం, ఆవిడ తపస్సు, ఈ మన్మధుడి యొక్క భస్మం, ఇవన్నీ వరసపెట్టి ఘట్టాలు రేపటి నుంచి మళ్ళీ కొనసాగుతాయి. కనుక మీరందరూ ఉత్కంఠతతో ఉన్నారని తెలుసు నాకు. రేపు ఎప్పుడు 6:30 అవుతుందా అని ఎదురు చూస్తూ ఉండండి. అంతవరకు హారతిప్పిద్దాం. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ.